ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శివాయ నమః శివాయ నమః, ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః, ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః, ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః, ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రియమైన ఆత్మ పండుగలారా, సంక్రాంతి జాతీయ పండుగ. ఇది ఒక ప్రాంతంలో చేసుకుని మరొక ప్రాంతంలో లేని పండుగ కాదు, దేశం అంతా చేస్తారు. అంటే రేపటి నుంచి వెలుగుకి ప్రాధాన్యత పెరుగుతుంది. లివ్ ఇన్ ది లైట్ ఆఫ్ విజన్. శాస్త్రి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. మేడపైన కూడా కూర్చుని కొన్ని మంచి విషయాలు చెప్పారు శాస్త్రి గారు. ఏ ముఖంలో ఏం సరస్వతి ఉంటుందో మనం చెప్పలేము. ఎవరు చెప్పినా మంచి మాటలు మనం వినాలి. శ్రవణం అవసరం, శ్రవణ మననాలు అవసరం. అలా మన హిందూ మతంలో ఈ పూజలకి జపాలకి ఇస్తున్న ప్రాముఖ్యత శ్రవణ మననాలకు ఇవ్వటాలేదు. శ్రవణం లేకుండా, మననం లేకుండా, నిజిధ్యాస లేకుండా ఒకేసారి ధ్యానం వచ్చేయాలి. ధారణ కూడా లేకుండా ధ్యానం చేసేయాలి. జపం లేదు, ధారణ లేదు, ధ్యానం వచ్చేయాలి. దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమంగా వస్తేనే మీకు సమాధి స్థితి కలుగుతుంది. శాస్త్రి గారు చెప్పిన మంచి విషయాలు ఏంటంటే, సైన్స్ వేరు, శాస్త్రం వేరు. సైన్స్ అనేది మన మనస్సుతోటి ఇంద్రియాలతోటి గ్రహించేది. మన మనస్సు ఎంత నిజమో, ఇంద్రియాలు ఎంత నిజమో సైన్స్ కూడా అంతేలేదు. ఏదో కనిపెడతారు మంచిదే, తర్వాత ఒక 10 సంవత్సరాల నాక అందులో ఏదో పొరపాటు ఉందంటారు, మళ్ళీ ఆ మందులను నిషేధిస్తారు. మళ్ళీ ఏదో కనిపెడతారు, మళ్ళీ ఏదో అందులో ఎర్రర్ ఉందంటారు, పొరపాటు ఉంది, మళ్ళీ ఆయన నిషేధిస్తూ ఉంటారు. ఇలాగా అంటే బుద్ధితోటి, మన ఇంద్రియాలతోటి బుద్ధితోటి గ్రహించేది 100% అది నిత్యమని సత్యమని చెప్పటానికి వీలు లేదు అని శాస్త్రి గారు చెప్పినటువంటి సారాంశం. ఏదైతే సత్యమో అదే నిత్యంగా ఉంటుంది, ఏదైతే సత్యము కాదు అది నిత్యముగా ఉండదు. శాస్త్రం అనేది అతీంద్రియం, ఇంద్రియాలకి మరో దేహాలకి సంబంధించిన విషయం కాదు. దర్శిని మనం అంటే మన ఋషులందరినీ ద్రష్టలు అంటే దర్శించిన వాళ్ళు. వస్తువు ఏదో ఒకటి ఉంది, బ్రహ్మము ఉన్నది ఒకటంటే ఒక్కటే, అది బ్రహ్మము. అది తప్పించి మిగతా అన్ని పచ్చి అబద్ధాలు అని శాస్త్రం ఆదేశిస్తారు. ఉన్నది ఒకటంటే ఒకటే. మన శరీరం అనండి, మనస్సు అనండి, అహంభావన అనండి, వ్యక్తి భావన అనండి, మనం ఊహించుకునే అన్ని కూడా పచ్చి అబద్ధాలు. ఉన్నది ఒకటంటే ఒకటది బ్రహ్మం. దాన్ని దర్శించి చెప్పిన వాళ్ళనే ఋషులు అని మనం పిలుస్తూ ఉంటాం. అది వాళ్ళు చెప్పింది, అది శాస్త్రి గారు చెప్పింది అంటే ఆదేశాలు. అవి ఏదో తాత్కాలికంగా కాలానికి పరిమితమైన వస్తువు విషయం కాదు. ఉదాహరణకు 1946లో మనకు రాజ్యాంగం రాశారు అనుకోండి, మేధావులకు రాశారు. 51 నుంచి దానికి సవరణ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అప్పుడే 900 సవరణలు. ఇంకేత ఎవడో మెదడుతోడు రాశాడు, ఇంకోటి మెదడుతోడు ఇంకో సవరణ అంటున్నాడు. ఇవన్నీ నిత్యం కాదు, సత్యం కాదు. ఎవరైతే ఉన్న వస్తువును ఉన్నట్టుగా దర్శించి చెప్తారో వాళ్ళు ఋషులు, వాళ్ళని మనం ప్రమాణంగా తీసుకోవాలండి. అది శాస్త్రి గారు చెప్పినటువంటి సారం. ఎవరో ఏదో చెప్పారో దాన్ని ప్రమాణంగా తీసుకోవద్దు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇది విధి, ఇది నిషేధం, ఇది మీకు మంచిది కాదు, ఇది మీకు మంచిది కాదు అని ఎవరో చెప్తే మనం ఏంటంటే శాస్త్రం చెప్పిన దాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి. మనం అందరం కృష్ణుని భగవంతుడు అనుకుంటున్నాం. ఆయన ఏం చెప్పాడంటే అర్జున శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో అని చెప్పాడు. అంటే అవన్నీ ఆదేశాలు, అవన్నీ కూడా ఆదేశాలు. అలాగే మన రాజ్యాంగంలో కూడా ఫండమెంటల్ రైట్స్ అని ఆదేశాలు. ఆ ఫండమెంటల్ రైట్స్ మార్చేస్తే మేము ఊరుకోమని సుప్రీంకోర్టు ఈ మధ్యన జడ్జిమెంట్ ఇచ్చింది. పరిస్థితిని బట్టి ఏదైనా అవసరమైతే సవరణ చేసుకోవచ్చు, కానీ ఆ ఫండమెంటల్ రైట్స్ మార్చేస్తంటే మేము ఊరుకోమని చెప్పారు సుప్రీంకోర్టు. అది శాస్త్రం చెప్పింది ఏంటంటే అవి ఆదేశాలు. ఇలా ఇది అవును ఇది కాదు, ఈ మార్గంలో నడవండి మీకు శ్రేయస్సు కలుగుతుంది, ఈ మార్గంలో నడిస్తే మీరు ముగింపులో మీకు దుఃఖం మిగులుతుంది అశాంతి మిగులుతుంది అని చేత మీరు ఈ శ్రేయ మార్గంలో ఏదైతే మీకు మోక్ష శాంతిని కలగజేస్తుందో మోక్ష సుఖాన్ని కలగజేస్తుందో అటువంటి ధర్మ మార్గంలో నడవండి. అంటే సముద్రంలోని నీరు మనం తీసుకుంటే ఎక్కడి నీరు తీసుకున్నా ఉప్పుగానే ఉంటుంది. అలాగే ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంటే ఆ మోక్షం తాలూకు శాంతి, ఆ మోక్షం సాకు సుఖం, మోక్షం తాలూకు ఆనందం వాళ్ళకు వచ్చి తీరుతున్నాడు. అది శాస్త్రం యొక్క ఆదేశం. సముద్రంలో నీరు నోట్లో పోసుకుంటా ఉంటున్నాడు కామన్, అది ఉప్పగానే ఉంటుంది. అలాగే మీరు ధర్మాన్ని కనుక దానికి ఎంత అది కామనం ఉప్పగా ఉండటం అనేది ఎంత కామనం, ధర్మాన్ని కనుక మీరు ఆచరించుకుంటే వెడితే భగవంతుడు నిషేధించిన పని విడిచిపెట్టడం, ఆదేశించిన పని చేయటం. అలా మనం నడుచుకుంటూ మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన అలా తీర్చిదిద్దుకుంటూ వెడితే దానికి ఏం ఫలితం లేదని అనుకోకండి. అది మీరు నిర్వాణ సుఖాన్ని, అంతులేని సుఖాన్ని, హద్దులు లేని సుఖాన్ని, మీ మనోదేహములతో సంబంధం లేని సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇప్పుడే ఈ లోకంలో ఉండగానే ఈ దేహం ఈ భూమి మీద నడుస్తున్నప్పుడే అటువంటి సుఖాన్ని మీరు ఆస్వాదిస్తారు ధర్మ మార్గంలో నడిచే వాళ్ళని శాస్త్రం చెప్తాను. అయితే మన బుద్ధిలో దోషాలు ఉండటం వల్ల ఆ శాస్త్రాన్ని మనం అంగీకరించలేము. ఏంటంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ విజడం లేదు. మన నాలెడ్జ్ని విజడముగా మార్చుకునేటానికి, విజడముగా మార్చుకోవడానికి కూడా దానికి కొంత యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. మనం ఏదో విషయం తెలుసుకున్నామంటే సరిపోదు, అది మనకు అనుభవంలోకి రావాలి, అప్పుడు అది విజడం అవుతుంది. ఏదో అక్కడ ఏదో చదివాం, ఏదో వచ్చిందని కాదు, అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడే ఆ వివేకం నిలబడుతుంది. అంటే మన దేహం మనం ఏమి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయమనుకోండి, శ్రవణ మననాలు లేవనుకోండి, పెద్దలను ఆశ్రయించమనుకోండి, చివరికి మన శరీరం ఎద్దుర్లేగా బాగా బండి ఎద్ది ఎలా పెరుగుతుంది, మన శరీరాలు అలా పెరుగుతాయి, ఎదురు శరీరం చచ్చిపోతుంది. లోపల జ్ఞానం సున్నా, వివేకం సున్నా, శాంతి సున్నా, బాధపడుతూ అశాంతుడి కాలిపోయి చచ్చిపోవటం చివరికి మిగిలి. మనం జ్ఞానం సంపాదించడానికి ఏది ప్రయత్నం చేయమనుకోండి, మన శరీరాలు కూడా ఎద్దులు ఎలా పెరుగుతున్నాయి, మన శరీరాలు కూడా పెద్ద ఎలా పెరుగుతాయి, ఎదురు చనిపోతాయి, బండి ఎద్దులు కూడా చనిపోతున్నాయి కదా, అలాగే మన శరీరాలు కూడా ఎదురు చనిపోతాయి, మామూలుగా అయ్యి తిండి తింటున్నాయి, మనం తిండి తింటున్నాం. అయితే జ్ఞానం సంపాదన ఆత్మజ్ఞానం తోటి పోల్చదగింది ఏ జ్ఞానం లేదని, అనేక జ్ఞానాలు ఉన్నాయి, ఆత్మజ్ఞానం తోటి పోల్చదగింది ఏ జ్ఞానము లేదు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే, దానితో సరైన అయితే మిగతా జ్ఞానాలు కూడా మనకి ఏదో పొట్టకి, మనం ఏదో పొట్ట ఏదో వృత్తి ఉండాలి, మనకి మనకు పొట్ట ఉంది, పొట్ట ఉంది కాబట్టి ఏదో వృత్తి ఉండాలి, ఏదో మన శరీరాన్ని పోషించుకోవాలి, అంతవరకు ఆ జ్ఞానాలు ఉపయోగపడతాయి కానీ మిగతా సైన్స్ లో ఉపయోగపడతాయి కానీ, కానీ ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మశాంతి లేకుండా మనం మోక్షం పొందే అవకాశం లేదు. ఈ చక్రం నుంచి, జన్మ మరణ చక్రం నుంచి విడుదల పొందాలని అంచేది. మనం ఏ పని చేసుకుంటున్నప్పటికీ మన గమ్యం విడిచిపెట్టకూడదు. మనం ఏదో బతుకు తెరుగు కోసం ఏదో పని చేసుకుంటాం, శరీరం ఉంది, శరీరం ఉన్నప్పుడు పొట్టం ఉంది, ఏదో నాలుగు మెతుకులు తినాలి, ఏదో కృషి చేసుకుంటూ ఉంటాం, కానీ అసలు డెస్టినేషన్ ఏంటి, మనం చేరుకోవాల్సింది ఏంటి అనే విషయం మట్టికి మనం మర్చిపోకూడదు, ఆ దృష్టిపై పెట్టుకోవాలి. మనం మర్చిపోవాలి. ఇక్కడి నుంచి మనం కాశీ వెళుతున్నాం అనుకోండి, రైలు మారుతాం, స్టేషన్లు మారుతా ఉంటాం, జట్కాలు మారుతాం, కార్లు మారుతాం, కానీ డెస్టినేషన్ మర్చిపోం. ఎవరైనా దారిలో కనిపిస్తే మాట్లాడతాం, కానీ మనం కాశీ వెళ్లాలనే ప్రయాణం ఆ గమ్యం ఎక్కడికి చేరుకోవాలని మర్చిపోం. అలాగే మనం నిర్వాణ సుఖాన్ని, మోక్ష సుఖాన్ని, అది పొందే వరకు మన ప్రయాణం ఆగదు. మన హృదయంలో ఒక నిజం ఉంటుంది, అది సత్యం, నిత్యం, స్వతంత్రమైనది. మనకు తెలుసున్నా తెలియకపోయినా ఎప్పుడూ ఉంటుంది. అది మూడు కాలాల్లో ఉంటుంది, మూడు అవస్థల్లో ఉంటుంది. అయితే ఎవరి బుద్ధి అయినా, మీ బుద్ధి అయినా, నా బుద్ధి అయినా, ఒక పెద్ద సైంటిస్ట్ బుద్ధి అయినా, ఒక ఇంజనీర్ బుద్ధి అయినా, ఎవరి బుద్ధి అయినా సరే, ఈ హృదయంలోని నిజం వాడికి ఎరుకులోకి వచ్చే వరకు, ఈ దేహము నేను అనే నాకు ఎరుకు ఎంత స్పష్టంగా ఉందో, ఈ మనస్సు నేను అనే ఎరుకు నాకు ఎంత స్పష్టంగా ఉందో, అలాగ హృదయంలోని నిజం నాకు ఎరుకులోకి వచ్చే వరకు, నా బుద్ధికి ఎరుకులోకి వచ్చే వరకు వాడికి శాంతి లేదు, సుఖం లేదు. ప్రకృతి వాడిని విడిచిపెట్టదు, ప్రకృతి గుణాలు విడిచిపెట్టవు. వాడు ప్రకృతిలోంచి బయటికి రాలేడు. ఎంతకాలం అయితే వాడు ప్రకృతిలోంచి బయటికి రాలేడో వాడి జన్మ మరణాలలో తిరుగుతూ ఉండవలసిందే. అంటే బుద్ధి మనం ఏదో ఒక నిజం కానిది అని నమ్ముతాం. కొంతకాలానికి తెలుస్తుంది కొన్ని జన్మలకు ఇది నిజం కాదు, మళ్ళీ ఒకటి దాన్ని వదిలేస్తాం, ఇంకోటి ఏదో నిజం అనుకుంటాం, మళ్ళీ దాన్ని వదిలేస్తాం. అసలు నిజం ఎక్కడుంది? నీ హృదయంలోనే ఉంది. అది స్వతంత్రమైనది, జ్ఞానపూరితమైనది, శక్తివంతమైనది. వారు ఉండటమే కాదు, మిమ్మల్ని ఆడిస్తున్నారు, నన్ను ఆడిస్తున్నారు, సృష్టిని ఆడిస్తున్నారు. మనకందరికీ యజమానిగా ఉన్నారు, మన అందరికీ భర్తగా ఉన్నారు, మనందరికీ ప్రభువుగా ఉన్నారు. మనం ఏమనుకుంటున్నాం అంటే వారు లేరు, మనం ఉందాం అనుకుంటున్నాం. దీనికి కారణం ఏంటి? మనకున్నటువంటి ఆ ధర్మానికి సంబంధించిన ఆచరణ లేకపోవటం, ఆ బిహేవియర్ ప్యాటర్న్లో ఒక క్రమంలో లేకపోవటం, తర్వాత ఇంటర్నల్ బిహేవియర్ లేకపోవటం, ప్రతిదీ దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని, మనస్సును కేంద్రంగా పెట్టుకుని ఆలోచించటం, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని ఆలోచించకుండా మన దేహాన్ని మన మనస్సును కేంద్రంగా పెట్టుకుని ఆలోచిస్తుంటే నువ్వు సత్యానుభవం రాదు. సత్యానువేషకుడు కాలేదు. అసలు సత్యానుభవం మాట లేదు, సత్యానువేషకుడు కూడా కాలేదు. అన్ని మన కల్పితాయి. ఇప్పుడు ఇక్కడ స్త్రీలు కూర్చున్నారు, పురుషులు కూర్చున్నారు. ఇక్కడ పురుషులు కూర్చున్నారు, స్త్రీలు కూర్చున్నారు. ఈ పురుషులు స్త్రీలు కూడా పచ్చి అబద్ధం. ఎలా అబద్ధం అంటే గాఢ నిద్రలో ఎవరో మేము స్త్రీలు అనుకోరం, పురుషులు అనుకోం. సత్యంలో స్త్రీ శరీరం లేదు, పురుష శరీరం లేదు. గాఢ నిద్రలో సత్యం దాకా వెళ్ళక్కల, గాఢ నిద్రలో నేను స్త్రీనని ఎవరు అనుకోరు, నేను పురుషునని ఎవరు అనుకోరు. సత్యంలో స్త్రీ పురుష భేదం లేదు. స్త్రీ పురుష భేదం ఎక్కడ వచ్చింది? మనస్సు వచ్చేవాడికి వచ్చింది. అంచేత మనస్సు ఎంత నిజమో, మనస్సు కల్పించిన స్త్రీ పురుష భేదము, మనస్సు కల్పించిన ఈ సృష్టి, మనస్సు ఎంత నిజమే అయితే నిజం కానీ పారమార్థికంలో పరమ సత్యంలో స్త్రీ పురుష భేదం లేని లేదు. తర్వాత మనం ఎవరు అడిగారు వారి మీద మాకు అసూయ వస్తానుకోండి, అది ఎలా పోవాలని ఎవరు అడిగారు? పేరు ముఖ్యం కాదు, మనకు సబ్జెక్ట్ ముఖ్యం కాదు, ప్రాపర్ నమన్స్ ముఖ్యం కాదు, సబ్జెక్ట్ ముఖ్యం. మాకు అసూయ వస్తానన్నాయి ఫలానా వారి మీద, అది ఎలా పోతుంది? అడిగిన వారికే కదా మనకి వస్తుంది, అడిగిన వారికే కాదు మనకి వస్తుంది, అది ఎలా పోతుంది? అది ఎలా పోతుందంటే వారు నన్ను కొట్టారు, మీరు నన్ను తిట్టారు, వారు నాకు అపకారం చేశారు, వీరు నన్ను అవమానం చేశారు, వారు నాకు చాలా హారం చేశారు. ఇలా అనుకున్నంత కాలం మనం అసూయ లేకుండా ఉండలేదు. సూత్రం ఎవరో నాకు అపకారం చేశారని అస్తమాన భావన వస్తుందనుకున్నాను, వారిని అసూయ పడకుండా ఉండలేను, ప్రయత్నం చేసినా ఉండలేను. అయితే హ్యూమన్ లవ్, నువ్వు దేహాన్ని నిజంగా ఎవడు ప్రేమించగలడండి? అజ్ఞానం ఎవడు ప్రేమించలేడు, జ్ఞానే ప్రేమించగలడు. నిజం ఏం చేదంటే అజ్ఞాన ప్రేమ దేనికి పరిమితమై ఉంటుంది? మనోదేహముడికి పరిమితమై ఉంటుంది. మనం ఎవరినైనా మనస్సు ఎవరైనా మనం ప్రేమిస్తున్నారనుకోండి, మామూలుగా మన కామన్ సెన్స్ దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ మనస్సును హర్ట్ చేసామనుకోండి, మన వాళ్ళు మనం ప్రేమించడం మానేస్తారు. వాళ్ళకి ఇష్టం లేని మాట చెప్తా అనుకోండి, వాళ్ళు బాగు, వాళ్ళ బాగు కోసం వాళ్ళ ఇష్టం ఏంటి, వాళ్ళకి ఇష్టం లేని మాట చెప్తా అనుకోండి, అది వాళ్ళు బాగుపడతారని వాళ్ళకి ఇష్టం లేని మాట చెప్పినా, అది వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళు నచ్చకపోతే మనల్ని వదిలేస్తారు. వాళ్ళు మనం మంచి చెప్పారు, శాస్త్రి గారు మనకు మంచి చెప్పారు అనుకో, శాస్త్రి గారు చెప్పింది మనకు నచ్చలేదు, నేను నచ్చలేదు అనుకుంటే పర్లేదు, శాస్త్రి గారిని వదిలేస్తాం మనం. ఇంకా ఎంత నిజం కాదు, మన మైండ్ ఎంత నిజం కాదు, మన మైండ్ అది దేహం మైండ్ రెండు లేవు. మన మనస్సు యొక్క స్థూల రూపమే దేహం, రెండు లేవు అసలు. మన మనస్సు యొక్క స్థూల రూపమే గ్రాస్ ఫారమే శరీరం. మనస్సు దేహం రెండు లేవు. మన మనస్సు ఒక రూపం స్థూల రూపం, మన మనస్సు స్థూల రూపం ధరించింది అనుకోండి అది దేహం. అంటే అన్ని కల్పితమే, అన్ని మనస్సు యొక్క కల్పితమే, అన్ని మనస్సు కల్పితమే. అంతేగా ఈ దస్తావేజులు, ఈ పోలీసు వాళ్ళు, ఈ జడ్జిమెంట్లు, మరి జడ్జిమెంట్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడం, ఇవన్నిటికి కారణం ఏంటంటే వ్యోమంలో నిజం కాదు నిలబడదు కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్టర్ చేసుకోవడం. వ్యోమంలో నిజం అయితే సబ్ రిజిస్టర్ ఆఫీసులు అక్కర్లేదు. వ్యోమంలోవే కనుక నిజమైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి దస్తావేజు చేసుకోక్కర్లేదు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకు జీవించేవాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎందుకండి? శాస్త్రం అంటే ఆదేశిస్తుంది. తర్వాత మనం కోటి నేర్చుకోవాలి. మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మహర్షుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ తీర్పులు చెప్పకూడదు. ఒక మహర్షి దగ్గరికి వెళతాం అనుకోండి, ఒక మహాయోగి దగ్గరికి వెళతాం అనుకోండి, ఒక మహాత్ముడి దగ్గరికి వెళతాం అనుకోండి, వాళ్ళ దగ్గరికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళ మీద తీర్పులు చెబితే, మనం కృష్ణుడి మీద రాముడి మీద తీర్పులు చెబితే వాళ్ళ దగ్గర నుంచి మేము భగవద్గీత చదివి ఏమి నేర్చుకుంటాం? ఇంకా కృష్ణుడి మీద మనం తీర్పులు చెప్పడం ప్రారంభించామనుకోండి, అదే ఉపనిషత్తు ఋషుల మీద తీర్పులు జడ్జిమెంట్స్ రాయటం ప్రారంభించామనుకోండి, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏముంది? ఒకసారి కాకినాడ నుంచి ఒక మున్సిపల్ కమిషనర్ భగవాన్ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఏమన్నారంటే, ఈ ఆశ్రమంలో చాలా లోపాలు కనిపిస్తున్నాయండి అన్నారు. ఎవరు? భగవాన్ దగ్గర ఆ కౌన్సిలర్. అంటే నేను ఎందుకు వచ్చావని ఆయన ఇక్కడికి అన్నారు. మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాయన్నారు. మరి వచ్చిన పని మర్చిపోతున్నావండి, నువ్వు ఎందుకు వచ్చావు? దర్శనం చేసుకోవడానికి వచ్చావు, దర్శనం చేసుకుని వెళ్ళు. ఒకవేళ నీకు లోపాలు సవరించే బుద్ధి ఉందనుకో, కాకినాడలో లోపాలు లేకుండా ఉందా టౌను? లోపాలు ఉన్నాయని కాకినాడలో కూడా ఉన్నాయి, మా మున్సిపాలిటీలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పి, అయితే నువ్వు కాకినాడ వెళ్తే నీకు లోపాలు సవరించే బుద్ధి ఉంటే కాకినాడ వెళ్ళక లోపాలు సవరించు. ఎక్కడ కాకినాడ, ఎక్కడ అరుణాచలం? లోపాలు సవరించడానికి అరుణాచలం ఎందుకు వచ్చేవాళ్ళ? నువ్వు నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని చూసుకునేవాళ్ళు. అది భగవాన్ వాచ్. లోపాలు సవరించడానికి కాకినాడలో ఉన్నాయి కదా లోపాలు, అక్కడ కాకినాడ నుంచి అరుణాచలం ఎందుకు లోపాలు సవరించడానికి? వాడు బాగుపడి ప్రయత్నం చేసుకోవాలి. కానీ అసలు ఈ ప్రపంచం కూడా ఒక ట్రైనింగ్ గ్రౌండ్, అది మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు కొంతమంది మనల్ని స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది నిందిస్తూ ఉంటారు. మన దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి దుఃఖం వస్తుంది, ఓసారి సుఖం వస్తుంది, ఓసారి ఆరోగ్యం వస్తుంది, ఓసారి అనారోగ్యం వస్తుంది. ఇవాళ పొద్దున్న రొంప బిళ్ళకి ఏదో బిళ్ళ వేసుకున్నారు రొంప తగ్గటానికి, ఇంకా మత్తు వదలలేదు. ఆ మత్తుడు చెప్పేస్తాను మీకు, పొద్దుటి నుంచి అంటే మగతగా ఉన్నట్టు ఉంటాను, రంపు బిళ్ళ వేసుకుంటే మత్తు తగ్గలేదు, సరే ఇలా అనుకున్నాం కదని ప్రారంభిస్తున్నాం. అంటే మనకి ఎప్పుడైనా అనారోగ్యం వస్తూ ఉంటుంది, శరీరానికి ఆరోగ్యం వస్తూ ఉంటుంది, గౌరవం వస్తూ ఉంటుంది, అగౌరవం వస్తూ ఉంటుంది. ఆ ప్రారంభాన్ని బట్టి ఓసారి సుఖం వస్తుంది, ఓసారి దుఃఖం వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అందులో కలిసిపోయామనుకోండి, గౌరవం వచ్చినప్పుడు గౌరవంలో కలిసిపోయామనుకోండి, అగౌరవం వచ్చినప్పుడు అగౌరవంలో కలిసిపోయామనుకోండి, ఈ ప్రారంభాన్ని బట్టి ఒకసారి కలిసి వస్తుంది. ఒకసారి ఏమో ఏమి కలిసిగల అనుకున్నది రాదు, ఒకసారి అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేస్తా ఉంటుంది. ఇంకా ప్రారంభం తీసుకొస్తుంది, ఆ లాభం కూడా ప్రారంభం తీసుకొస్తుంది, ఆ నష్టాన్ని కూడా ప్రారంభం తీసుకొస్తుంది. ఒకసారి మనల్ని ప్రేమించే వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీకు అర్థమవుతుందా? మన ఎవరైనా ఇప్పుడు యేసుక్రీస్తుని పట్టించినవాడు అనుచరులు, పలాన చోట యేసుక్రీస్తున్నాడని ఆనాటి ప్రభుత్వానికి పట్టించినవాడు పరాయి వాళ్ళు కాదు, ఆయన అనుచరులు. ఆయన ఇంత చేస్తే 30 రూపాయలు అంతానికి పట్టించాడు, ఆయన అనుచరుడే, భక్తే, అది డెస్టినీ, అది వాడు ప్రారంభం అలా ఉంది, అలా జరిగింది. ఎందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు సాధన అంటే, సాధన అంటే ఊరికే కేవలం ప్రాణాయామే కాదు, నిజమైన భక్తుని వాడికి ప్రాణాయామంతో పని ఏముంది? మీకు నిజంగా భక్తి ఉందనుకోండి ఈశ్వరుడి పట్ల ప్రాణాయామంతో పని ఉంది. ఆ భక్తి లేనప్పుడే ప్రాణాయామం మరొకటో 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 మంచిది. ప్రాణాయామం మంచిది అని కాదంటున్నది. మనకి భక్తి కుదిరినప్పుడు ఈశ్వరుడు పాదాలైంది భక్తి కుదిరినప్పుడు మనం పొందవలసింది పొందాలనేటువంటి ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు ప్రాణాయామంతో పని లేదు. ఇవన్నీ వస్తూ ఉంటాయి ప్రారంభంలో, ప్రారంభంలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, గౌరవం వచ్చినప్పుడు గౌరవంలో కలిసిపోతాం, అగౌరవం వచ్చినప్పుడు అగౌరవంలో కలిసిపోతాం. సుఖం వచ్చినప్పుడు అంటే బాహ్యంగా సుఖం అందరూ కలిసిపోతాం, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖంలో కలిసిపోతాం. పై ఇంకోటి మనకి ఏదైనా సుఖం వస్తే అదంతా జుర్రేసుకుని దుఃఖం వచ్చినప్పుడు మటుకి హైదరాబాద్ అంతా పంచిపెడతా ఉంటాం. మనకి ఏదైనా సుఖం వచ్చిందనుకోండి అది మనమే జుర్రేసుకోవటం. మీకు అర్థం వచ్చింది, దుఃఖం వస్తే మటుకు అందరి ఇంటికి పంచిపెడతాం. ఇదంతా ఈ మాయంతా మనసులో ఉంది, ఈ గారిడి అంతా కూడా మనసులో ఉంది. అంచేత మనం ఇందులో కలవటం ప్రారంభించామనుకోండి ఆ ద్వంద్వాలు అంటారు. భగవద్గీతలు చెప్తాడు ద్వంద్వాలని, లాభం నష్టం, గౌరవం అగౌరవం, తర్వాత హెచ్చు తగ్గులు. జీవితం ఎప్పుడు యూనిఫార్మ్ గా నడవదు. తల్లి గర్భంలోంచి మనం బయటకు వచ్చిన మొదలు శ్మశానంలోకి వెళ్లే వరకు ఎవరి జీవితం కూడా యూనిఫారంగా నడవాలి. ఇప్పుడు మన రాష్ట్రపతి కలాం గారు మన రాష్ట్రపతి చేస్తున్నారు. ఆయనకి విమానాలు నడపడం ఉన్నా విమానాల ఉద్యోగాలను ఇష్టం ఆయనకి. అది ఏ ఇష్టం ఆయనకి విమానాలు నడపడం, విమానాల ఉద్యోగం. దానికి సంబంధించిన కోర్సే బీఎస్సీలో చదువుకున్నాడు ఆయన. డెహ్రాడూన్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఆయనకి పేద కుటుంబమే, బాగా ధనవంతులే, మిడిల్ క్లాస్ కూడా కాదు. ఆయన ఎక్కడో ఉద్యోగం సంపాదించుకోవడానికి వెళ్ళాడు, డెహ్రాడూన్ వెళ్ళాడు. డెహ్రాడూన్ ఆ లిస్ట్ లో మెరిట్ లిస్ట్ అని 11వాడి కింద వచ్చాడు. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళకి ఉద్యోగాలు వెళ్ళిపోమని చెప్పారు. ఆయన అన్నాడు, ఇప్పుడు రాష్ట్రపతిని అయిపోయాను నేను, అప్పుడు తట్టుకోలేకపోయాను, మంచి ఉద్యోగం పోయింది అని నేను శివానంద ఆశ్రమానికి వెళ్ళిపోయాను. గంగానదిలో స్నానం చేసి స్వామి శివానంద పాదాలకు నమస్కారం పెట్టి బాగా తట్టుకోలేకపోతున్నాను, ఉద్యోగం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. వాళ్ళు 10 వరకు ఇచ్చారు, 11వాడికి లేదన్నారు, 10 పోస్టులు ఉన్నాయని, 10 ఇచ్చి మిగతా ఇంటికి వెళ్ళి రమ్మన్నారండి అని ఆయన స్వామి శివాంగారు పడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఏదో అనుకున్నావు, భగవంతుడు ఏ దేహాన్ని ఎలా నడపాలి, ఏ దేహం ద్వారా ఏ పని చేసుకోవాలి అని భగవంతుడు నిర్ణయిస్తాడు. అసలు దేహం వచ్చినప్పుడే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ దేహం ద్వారా ఏ పని జరగాలన్నది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. మనకి యజమాని ఆయన, ప్రభు ఆయన నిర్దేశించాడు. ఈశ్వరుడు భగవంతుడు చెప్తాడు కదా, అందర్వేళ్లను ఉన్నాడు, స్వామర్తలంగా లేను, అందర్వేళ్లలో ఉన్నాను, పని చేస్తున్నాను, సైలెంట్ గా పని చేస్తున్నాను, తాము తాము అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ఆ దేహం యొక్క ప్రారంభం అనుసరించి ఆ దేహాన్ని ఆడిస్తున్నా. ఈ మాటల మీద నమ్మకం లేక ఏడుస్తూ కూర్చుంటాం. ఎప్పుడు కూడా శాస్త్రాన్ని నమ్మిన వాడు సొమ్ము, నమ్మని వాడికి ఎందుకు పనికి రాకుండా పోతాడు, ఏమీ లేదు పర్వాలేదాడు. తెలివితేటలు శాస్త్రం తెలివితేటలతో చెప్పింది కాదు, వాడు దర్శించి చెప్పింది. అబ్బాయి అలా కాదు, నువ్వు 4 రోజులు నా ఆశ్రమంలో ఉండు, నీకు ఉద్యోగం ఏదో ఉద్యోగం దొరక, 6 రోజుల్లో బీఎస్సీ చదివినా మంచి ఉద్యోగాలు దొరికి, నీకు ఉద్యోగం దొరకకపోదు, నువ్వు ప్రయత్నం చేయి, ఢిల్లీలో కూడా సెక్రటరీలో అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయంటే అప్లికేషన్ పెడతా ఉండు అని మాట చెప్పాడంటే, నీకేదో విమానం నడపడం సరదాగా ఉంది నీకు, ఆ ఉద్యోగం రాలేదు, నువ్వు బాధపడుతున్నావు. భగవంతుడు నీ శరీరం ద్వారా ఏ పని అయితే చేయించుకోవాలనుకున్నాడు అది జరుగుతుంది, కానీ నువ్వు అనుకున్నది జరగదు. అనుకునేది జీవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అంటే నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అక్కడ ఏదో అప్లికేషన్ పెట్టుకుంటావు ఏదో చెప్పాడు. మొత్తం ఢిల్లీ సెక్రటరియేట్ లో సైంటిస్ట్ గా, జూనియర్ సైంటిస్ట్ గా 300 రూపాయల జీతాన్ని కుదిరాడు. మీరు గ్రహించవలసింది ఏంటంటే, అంటే భగవంతుడు ప్రణాళిక ప్రకారం ఆ దేహాన్ని అటు ఇటు తిప్పుతా ఉంటాడు ఎక్కడ ఉండాలి. ఆయన విమానాల ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, ప్రైమ్ మినిస్టర్స్ తోడు కానీ రాష్ట్రపతి తోడు కానీ పొలిటీషియన్స్ తోడు ఆయనకి సంబంధం రాకుండా అయిపోను. ఆ ఢిల్లీ సెక్రటరేట్ లో జూనియర్ సైంటిస్ట్ గా ఉద్యోగం రావటం వలనే తన డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో ప్రవేశించడం, ఆ డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో సైంటిస్ట్ గా జాయిన్ అవటం, ప్రైమ్ మినిస్టర్ సందర్తోటి పరిచయాలు ఏర్పడటం, వాళ్ళు ఇతని తెలివితేటలు అతను ఉపయోగించుకోవటం, చివరికి అది అంతవరకు వచ్చింది రాష్ట్రపతి పదవి దాకా వచ్చింది. ఇప్పుడు ఈ భగవంతుడి ప్రణాళిక బాగుందా, ఆ విమానాల్లో ఉద్యోగం దొరకకపోవడం బాగుందా? నాలుగు రోజులు నేను శివానంద దగ్గర ఏడ్చానని చెప్పాడు, ఆయన చెప్పుకున్నాడు. అంటే తట్టుకోలేక, నేను అనుకున్న ఉద్యోగం నాకు రాలేదని ఆ వ్యాగం తట్టుకోలేక ఏడ్చానని చెప్పాడు. అంటే అది దేహం పైగా ఆయన మంచివాడు కూడా, నేను మనిషి మంచివాడు. ఏ డిఫెన్స్ మినిస్టర్ ఆయన డిఫెన్స్ మినిస్టర్ దగ్గర పనిచేస్తాడు, ఎక్కువ కాలం పనిచేశాడు. డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో ఆ సైన్స్ సంబంధించిన దాంట్లో, టెక్నాలజీ సంబంధించిన దాంట్లో అడ్వైజర్ గా ఉండేవాడు. ఎవడైనా డిఫెన్స్ మినిస్టర్ అంటే దానికి డెడికేషన్. పొద్దున్న ఆరింటికే పని ప్రారంభం చేస్తాడు, పెళ్లి పేరంతం లేదు ఆయనకి. పొద్దున్న ఆరింటికే పని ప్రారంభం. ఎవరో బద్దకస్తులు ఉంటే ఆయన పొద్దున్న ఈయన వెళ్ళి లేపేస్తాడు. ఈయనకంటే జూనియర్స్ ఇంటికి వెళ్ళి లేపిన సందర్భాలు ఉన్నాయి ఆయనకి. ఆయనకంటే జూనియర్స్ ఇంటికి వెళ్ళి లేపే సందర్భాలు ఉన్నాయి. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అది మనకి ఆ దేహ ప్రారంభంలో, ఆ దేహ ప్రారంభంలో అది ఒక మాట చెప్పాడు. ఏ డిఫెన్స్ మినిస్టర్ గారు, ఏ డిఫెన్స్ మినిస్టర్ గారి దగ్గరే పనిచేసేవాడు అయితేనా, ఏ డిఫెన్స్ మినిస్టర్ అయినా, ఏమయ్యా కలాం నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు, ఇది రాత్రి అనేది పగలనే తెలియటం లేదు, ఇది ఎవరన్నా నువ్వు చాలా బాగా పనిచేస్తావు అంటే నన్ను కర్ర పుట్టుకుని కొట్టినట్టు ఉండేది అని చెప్పాడు. బాగా పనిచేయడం అనేది డ్యూటీ, అది భగవంతుడు నాకు నియమించిన పని. నా డ్యూటీ ఏంటి, నా డ్యూటీ నేను చేస్తే బాగా పని చేయటం ఏంటి? మీరు ఎలా అంటే నా కర్ర పుచ్చుకుని కొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఇంట్లో ఎవరో గుర్తించటలేదు, ఇంట్లో ఎవరో గుర్తించి ఇదే గోళ. కష్టపడుతున్నామండి, చాకరీ చేస్తున్నామండి, బండి ఎద్దులాగా చాకరీ చేస్తున్నామండి, ఇంట్లో ఎవరో గుర్తించటం లేదు, గుర్తించటం లేదు. ఏ డిఫెన్స్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ కలాం నువ్వు చాలా బాగా అరుస్ చేస్తున్నావంటే అది నాకు సంతోషించేది కదా, కర్ర పుచ్చుకుని బాగా పనిచేయడం డ్యూటీ నేను చేస్తున్నాను. మీరు ఆ మాట అంటే నాకేదో తేలు కుట్టినట్టు ఉంటుంది అని కూడా. ఇప్పుడు మనకు అటువంటి మాటలు కావాలి మనం అని. మన ఇంట్లో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు గుర్తింపులు కోరుకుంటారు. బండి చాకరి చేస్తామని ఇంట్లో ఎవడో పట్టించుకోవటం, ఇదంతా అహంభావం యొక్క వ్యాసాలు. ఈ మనస్సు యొక్క వ్యాసాలు ఇది. అహంభావం ఏం చేస్తుందంటే, అహంభావం అంటే కోపం కాదు, నేను కర్తని అనే భావన అహంభావన అంటారు. అహంభావన అంటే కోపం కాదు, నేను కర్తని, అది ఐ ఆమ్ సో అండ్ సో, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్ అనుకుంటా ఉంటాం కదా, దాన్నే అహంభావన అంటారు. అహంభావన అనేది మనకి ఏ తలంపులు వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, బేసిక్ గా లోపల ఒక తలంపు ఉంటుంది. మనకి సంతోషం రావచ్చు, సంతోషం ఒక తలంపు, దుఃఖం ఒక తలంపు, ఏదొచ్చినా తలంపే. చనిపోవటం కూడా నిజం, మన శరీరం చనిపోతుంది అది కూడా నిజం, కాదు అది కూడా తలంపే. శరీరం పుట్టింది అనుకుంటున్నాం అది కూడా తలంపే, శరీరం కూడా తలంపే, ప్రపంచం కూడా తలంపే, అన్ని తలంపులే. మేము గొప్పగా బతుకుతున్నాం అనుకునే తలంపు, మేము గొప్పగా బతకలేకపోతున్నాం మరి అనుకోవటం కూడా ఒక తలంపు, మేము మంచివాళ్ళు అనుకోవటం కూడా అది ఒక తలంపు. నిజమైన మంచివాళ్ళు ఎవరికి, వాళ్ళు మంచివాళ్ళు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళని ఎవరని అనుకుంటాడు, అహంకార పూరితులు వాళ్ళు. నిజమైన మంచివాడికి, ఎవరికి వాడి మంచివాడు అన్న సంగతి వాడికి తెలియదు అసలు. అంటే మనం గుర్తింపులు కోరుకోకూడదు. అంటే మనం ఏదైనా అంటే గుర్తింపులు కోరుకుంటున్నామంటే దేహాభిమానం పెరుగుతూ ఉంటుంది, దేహభావన పెరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నామో అదే వచ్చి నెత్తి మీద పడతా ఉంటుంది. గుర్తింపులు కోరుకోకూడదు. మన డ్యూటీ మనం కలవం చెప్పాడు, ఏమంటే మీరు ఏం అనొద్దు, చాలా గొప్పగా చేస్తున్నాం అలా కూడా అనొద్దు, ఏదో మీరు ఏదో నన్ను ఏదో చనిపేసినట్టు ఉంటుంది, లంపకా కొట్టినట్టు ఉంటుంది, మీరు అటువంటి మాటలు అంటే అంటే ఏదో నా డ్యూటీ నేను చేసుకున్నాను, భగవంతుడు నాకు ఈ పని కేటాయించాడు, నా డ్యూటీ నేను చేసుకోసుకుని నువ్వు బాగా చేస్తున్నావు అలాగలా అనొద్దండి అని కూడా. పై వాళ్ళు ఎవరైనా ఆయనకంటే సుపీరియర్స్ ఎవరైనా ఆ మాటలు అంటే అది సహజత్వం. అది అలా ఉంటే మనకి న్యాచురల్ గ్రోత్ వస్తుంది. మనం కృత్రిమంగా ఎదుగుదాం అంటే ఒక ఎది నిలబడం మనం. ఏదో ఆర్టిఫిషియల్ గా పైకి వచ్చేద్దాం అనుకుని అది నిలబడదు. ఎప్పుడు కూడా గ్రోత్ ఎప్పుడు నార్మల్ గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. ఈ ద్వంద్వాలు ఉన్నాయి చూసా, ఇంకా ఆత్మవిచారణ చేయలేము. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏదొస్తే అది కలిసిపోతా ఉంటాం. గౌరవం వస్తే గౌరవంలో కలిసిపోతాం, అగౌరవం వస్తే అగౌరవంలో కలిసి వస్తాం, లాభం వస్తే లాభంలో కలిసిపోతాం, నష్టం వస్తే నష్టంలో కలిసిపోతాం. అది దీనివల్ల అలా మన మనసు అలా కలిసిపోవటం వల్ల ద్వంద్వాల్లో ఆ ప్రారంభం ఏది ఉంటే అది వస్తుంది అని అనుకోకుండా మన మనసు అందులో కలిసిపోవటం వల్ల ఏమవుతుందంటే భగవంతుడి పాదాల మీద మన మనసు నిలబడదు, ఆత్మవిచారణ చేయలేము, ఆత్మజ్ఞానం రాదు, ఆత్మసుఖాన్ని కూడా పొందలేము. ఈ ద్వంద్వాల యొక్క వేగానికి తట్టుకునే శక్తి మనకు లేకపోతే అది ఇక్కడ సబ్జెక్ట్. భగవద్గీతలో సారం ఏమిటండి అని ఎవరు భగవాన్ అడుగుతున్నారు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, ఈ నేను పక్కన పెట్టి పని చేయటమే భగవద్గీతలో సాధనం అయ్యా, తాను చేస్తున్నానని తలంపు లేకుండా చేయటమే భగవద్గీతలో. ఇప్పుడు మనకి అనేక తలంపులు వస్తున్నాయి. కామన్ గా బేసిక్ గా నేను అనే తలంపు ఉంది, అనేక తలంపులు వస్తున్నాయి. బేసిక్ గా మనకి లోపల దేహము నేననే తలంపు ఉంది, లోపల ఉంది. ఆ దేహము నేననే తలంపు దగ్గర మనం ఉండగలిగితే మిత తలంపులను ఆగిపోతాయి. ఆ దేహము నేననే తలంపు దగ్గర మనం ఉండగలిగితే మన నిష్ట కనుక అక్కడ ఉంటే మిగతా తలంపులు ఆగిపోవటమే కాదు, ఈ దేహగతమైన నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడికి వెళ్ళి మాయ అదృశ్యమైపోతుంది, మాయ అయిపోతుంది. అక్కడికి అక్కడ ఉండలేకపోతున్నాం, ఉండలేకపోవటం వల్ల రోడ్డు మీద దుమ్మంతా నొల్లు కొడుతున్నాం. ఇప్పుడు మనకి మంచి తలంపులు వచ్చినా దేహగతమైన నేనికే, చెడ్డ తలంపులు వచ్చినా దేహమైన దేహం, ఎమోషన్ వచ్చినా దానికే, డిప్రెషన్ వచ్చినా ఈ దేహగతమైన నేనే. ఆ దేహగతమైన నేనికి అన్ని తలంపులు వస్తున్నాయి. ఆ నేను అన్ని తలంపుడికి మూలమైనటువంటి ఆ దేహగతమైన నేను, ఆ మూల తలంపులో మన దృష్టి అంతా ఆ మూల తలంపు మీద కనుక పెట్టి ఉంచితే ఇతర తలంపులు ఆగిపోవటమే కాదు, ఆ మూల తలంపు తన మూలంలో పడిపోదు. అప్పుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. నీ చేత చూడబట్టం కాదు, నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అయితే భగవాన్ని ఎవరైనా అయితే దేవుడు ఎక్కడున్నాడంటే భగవాన్ ఏం చెప్పారంటే, ఇప్పుడు మరి కైలాసంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, వైకుంఠంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. ఇవన్నీ నీకు ఆలోచన, ఈ పురాణాలను చెప్పి ఆలోచన ఏంటంటే, నీ దేహగతమైన నేనుని, నీ మనోగతమైన నేనుని సంతృప్తి పరచడానికి, సాటిస్ఫై చేయడానికి ఎంత గొడవ పెంచేశారు, ఎంత ఉబలాటం పెంచేశారు. దీనికి నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతావు, నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతావు, అక్కడ వైకుంఠానికి వెళ్ళిపోతావు, ఇక్కడ కైలాసానికి, ఇవన్నీ నీ మనస్సు అంత నిజము. మనం వెళ్ళి మనం చనిపోయిన తర్వాత, దేహం చనిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ జీవుడు ఎంత నిజమో ఆ వైకుంఠము కైలాసము అంతే నిజం. ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు. అయితే మనకు ఉబలాటం, మనకి సత్యం అక్కర్లేదు, జస్టిస్ అక్కర్లేదు, ట్రూత్ అక్కర్లేదు. ఊరికి అంతేది ఏదో చూసి ఉబలాట పడతాం. అనుకరణ ఎక్కువ, వారు అలా ఉంటున్నారు మనం కూడా అలా ఉండాలని అనుకరణ ఎక్కువ. సరే లోకం అనేక ఏదో లోకం అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఈ ఆకర్షణను తట్టుకుని మన కాలం మీద మనం నిలబడి ఉండలేకపోతున్నాం. మనం స్వతంత్రంగా ఆలోచించుకోలేకపోతున్నాం. ఈ ఆకర్షణ నుంచి విడివన్నప్పుడు కదా నువ్వు ఆ మూల తలం పెళ్లి తన మూలంలోకి వెళ్ళి అక్కడ ఉండగలగటం, నిలబడగలగటం. మనం ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, నేనుకి వస్తున్నాను, ఆ నేనంటే ఎవరు, అది కూడా తలంపే, ఆ నేను అక్కడ ఆగి మనం విచారణ చేయలేకపోతున్నాం. అక్కడి నుంచి మనకు ఫారెస్ట్ పెరిగిపోతుంది, అక్కడ నిలబడలేకపోతున్నాం మనం. ఆ దేహగతమే నేనే, వాడే జీవుడు, వాడే మనస్సు. ఇప్పుడు ఈ స్వర్గం ఉందని మీకు మీ హృదయంలో ఒక నిజం ఉందని చెప్తే, భగవంతుడు అంతర్యామిగా ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను అని చెబితే మీకు నచ్చదు. మీ శరీరం చనిపోయి ఎక్కడో స్వర్గానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, వైకుంఠానికి వెళ్ళిపోతారు, చాలా శ్రద్ధగా ఉంటారు. ఇంచేతంటే ఈ దేహగతమైన నేను, ఈ మనోగతమైన నేను అలా బలపడిపోయింది మనం. కనీసం దాన్ని డౌట్ చేస్తే ఎప్పుడైనా షేక్ చేస్తాం, దాని అసలు డౌట్ చేయటం లేదు. ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో అది ఒకటే నిజం అనుకుంటున్నాం. నీ సైన్స్, నీ కెమిస్ట్రీ, నీ ఫిజిక్స్, లోకం, లోకంలో ఉన్న విషయాలు అన్నీ కూడా ఆ దేహగతమైన నేను ఎంత నిజమో మిగతా అన్ని కూడా అంతే నిజం. ఇవన్నీ సాపేక్షిక సత్యాలు, వ్యవహారిక సత్యాలు. ఇదికి స్వతంత్రమైన సత్తా లేదు. తర్వాత ఇంకోటి, మీకు 100% మీ దేహం ఏదో రోజున చనిపోతుంది. అందరి దేహాలు ఏదో రోజున చనిపోతాయి. పుట్టింది చనిపోతుంది, పుట్టంది చావదు. ఏదైతే పుట్టిందో అది చనిపోతుంది, ఏదైతే పుట్టలేదో అది చావదు. పుట్టినతోటి సావులతోటి సంబంధం లేని ఒక సత్య వస్తువు మనోహరంగా ఉంది, ఒక సత్య వస్తువు మనోహరంగా ఉంది. అది పుట్టలేదు కాబట్టి అది చావదు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతా ఉంటాడు. నేను పుట్టాను అనుకున్నవాడు చనిపోతాడు, నేను చనిపోతున్నాను అనుకున్నాడు మళ్ళీ పుడతాడు. అది ఏం అక్కడ ఉన్నాడు కాబట్టి, అది దేహానికే మనోదేహమునికే పరిమితం ఉన్నాడు కాబట్టి. నేను పుట్టాను అనుకున్నవాడు ప్రతివాడు చనిపోతాడు, చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకున్నవాడు ప్రతివాడు పుడతాడు. దీనికి మళ్ళీ మీరు పెద్ద మీ తర్వాత మీ కన్ఫ్యూజన్ పెట్టుకోక్కర్లేదు. అసలు ఇంకోటి, ఈ దేహగతమైన లేని నుంచే కన్ఫ్యూజన్ అంతా వస్తా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి ఎంతకాలం అయితే ఎన్ని జన్మలు అయితే మనం బయట పడలేము, అంత కూడా అంతవరకు మనకు పరమశాంతి లేదు, శాశ్వతమైన శాంతి లేదు, స్వతంత్రమైన శాంతి లేదు. ఈ దేహగతమైన లేని నిజం కాదు అని, అది నిజం కాదు కాబట్టి ఏదో కన్ఫ్యూజన్, ఏ రోజుకో రోజు ఏదో కన్ఫ్యూజన్ తీసుకొస్తా ఉంటుంది. అందులో నీ బయట పడలేమనుకున్న మన క్లారిటీ రాదు. తాను చేస్తున్నానే భావం లేకుండా గీత ఏమి చెప్పింది అయ్యా, నేను చేస్తున్నానే భావం లేకుండా పరిచయం. అంటే ఇక్కడ నీకు అర్థం అవుతుందే, మనం బాగా అర్థం చేసుకోవాల్సింది అనుకోండి, మనం ఏదో పలానా సాధించాలనుకుంటాం అనుకోండి, సాధించలేము. అది భగవంతుడి నిర్ణయం ప్రకారం నీ దేహంలో ఏదైతే సాధించాలనుకున్నావు అదే సాధించబడదు. నీ అచీవ్మెంట్స్ అయినా అంతే, చైతూర్స్ అయినా అంతే. ఇప్పుడు నీ దేహం ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉందో ఆ పని నీకు ఇష్టం ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా, నువ్వు కర్తృత్వం పెట్టుకున్నా, కర్తృత్వం పెట్టుకోకపోయినా అది పని జరుగుతావు. శక్తి నీది కాదు, శక్తి ఈశ్వరుడిది. శక్తి నీది కాదు, శక్తి ఇస్తున్నది. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడవలసిందే మనం, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవలసిందే. శక్తి ఇస్తున్నది, మన తలంపుకు శక్తి లేదు, శక్తి ఇస్తున్నది. అంటే భగవంతుడు ఏమని చెప్పాడు, నిమిత్త మాత్రం భవ సవ్య సాక్షి. ఊరికి నిమిత్త మాత్రం, జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తాడు. ఈ కర్ణుణ్ణి ఎవరు చంపుతాడు, కర్ణుణ్ణి, భీష్ముణ్ణి, ద్రోణాచార్యుని పెద్దలందరినీ చంపేసి పోగులు పెట్టించాలి. నేను ఎవరైతే చంపానో వాళ్ళని నువ్వు చంపటం అర్జున అన్నాడు. ఎంతవరకు అర్థం అవుతుంది మనకు, మన అహంకారం ఏం సాధిస్తుంది? అయితే నువ్వేమనుకుంటున్నావు అంటే, ఇక్కడ భగవాన్ చెప్పి స్పష్టంగా చెప్తున్నారు, ఆ వ్యక్తిభావం లేకపోతే, వ్యక్తిభావం లేకపోతే ఆ ఇండివిజువల్ ఆ ఫాల్స్ అది. ఇంకోటి, మానసిక జీవితం అంతా కూడా కంప్లీట్ గా నూటి పళ్ళు అబద్ధం. ఈ వేళేము స్నేహం అంటున్నారు, రేపు పురోగతి అంటున్నారు, ఇవాళ కాంగ్రెస్ అంటున్నారు, రేపు తెలుగుదేశం అంటున్నారు, అదేంటి అర్థం కాదు. ఏదైనా ప్రేమిస్తున్నాం అంటున్నారు, వీళ్ళు లవ్ చేశామంటారు, లవ్ మ్యారేజ్లు కూడా 10 రోజుల్లో డైవర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ పోనీ డైవర్స్ అయితే పర్లేదు, మేము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము, అవి డైవర్స్ అయిపోతుంది. ఇంకెలాగా మేము ప్రేమించుకున్నారు, ఎక్కడ ప్రేమించుకున్నారు, అబద్ధం అది. ఆ హ్యూమన్ లవ్ అంతా అబద్ధం. మరి ఆ ప్రేమ నిజం అనుకోండి, అరేంజ్డ్ మ్యారేజెస్ వదిలైన పోనీ, ఈ లవ్ మ్యారేజ్లు కూడా 50% డైవర్స్ అయిపోతున్నాయి. మరి ప్రేమ నిజమైతే విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? ఇవన్నీ అబద్ధాలు. మనసుకు సంబంధించిన జీవితం, ఈ ద్వేషం కానీ, ప్రేమ కానీ, కోరికలు కానీ 100% ఫాల్స్. అసలు మానసిక జీవితం అంతా ఫాల్స్ అయిపోయాయి. ఆ ఫాల్స్ లైఫ్ అనేది గుర్తింపు మనం లేకపోవటం వల్ల ప్రతి చిన్న విషయానికి హర్ట్ అయిపోతాం. మనస్తోటి నేను మిమ్మల్ని ప్రేమించిన అబద్ధం, మీరు నన్ను ప్రేమించిన అబద్ధం. అసలు హ్యూమన్ లవ్ కూడా ఫాల్స్ అయ్యి నుంచి అందరు అప్స్ డౌన్స్ ఉంటాయి. ట్రూత్ లో అప్స్ డౌన్స్ ఉండవు. మీకు ఎప్పుడైతే అప్స్ డౌన్స్ ఉన్నాయో అక్కడ ఫాల్స్ అయ్యి, అది ఫాల్స్ లైఫే. వాళ్ళది మైత్రి శంకరాచార్యులు, పద్మపాదుడు శంకరాచార్య పద్మపాదుడు వాళ్ళది మైత్రి. అది ఫ్రెండ్షిప్లు కాదయ్యి, అది మైత్రి. మనోగతమైన జీవితం అంతా ఫాల్స్ లైఫ్. ఇంకేతంటే ఎందుకు ఫాల్స్ లైఫ్ అంటే, ఈ మనోగతమైన జీవితంలో మీరు భూతద్దం పెట్టి కనుక చూస్తే అక్కడ స్వార్థం ఉంటుంది. మీరు భూతద్దం పెట్టి చూడండి, రక్త పరీక్షలు అయి చేస్తారు చూడండి భూతద్దం. ఈ మధ్యన ఎవరో బ్యాంక్ ఆఫీసర్ గారు అంటున్నారు, అయ్య బాబు బజార్లోకి దొంగ నోట్లు ఎత్తు వచ్చేస్తున్నాయని బాబు, అన్ని నోట్లు భూతద్దంలో పెట్టి చూడలేకపోతున్నాం అంటున్నారు. ఈ మధ్యన ఒక బ్యాంక్ ఆఫీసర్ గారు అంటున్నారు, ఈ స్థలాల రేట్లు పెరిగిపోవటం, ఐ రేట్లు పెరిగిపోవటం, కరెన్సీ పెరిగిపోవటం, ఎవరైనా ఒకటి అమ్మకం పెడితే నలుగురు కొంటామని వస్తున్నారు. ఈ డబ్బు అంతా నిజమైన డబ్బు కాదు, ఇతర దేశాలు వెళ్ళి సంపాదించుకుని వచ్చే డబ్బు 10% ఉంది, ఎన్ఆర్ఐ డబ్బు. మిగతా 20% దొంగ డబ్బు ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది. అసలు ఎన్ని భూసార్థం పెట్టుకుని ఎన్ని కాగితాలని చూస్తాం, మన కాగితాల్లో కలిసిపోయింది. అంటే ఈ దొంగ డబ్బు వల్ల రేట్లు పెరిగిపోతున్నాయి బజార్లో. పారలల్ ఎకానమీ. ఈ దొంగ డబ్బుని గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోతుంది, రేట్లు పెరిగిపోతున్నాయి. ఒక బేరం పెట్టినాడు ఒకడు, కొంటానికి వచ్చినాడు 10 మంది. ఇప్పుడు మన కరెన్సీలో 20% దొంగ డబ్బు పట్టండి, ఇంకో 10% అది ఎన్ఆర్ఐ 10% ఉంది అది, అందుకే రేట్లు పెరిగిపోవడం కారణం అని బ్యాంక్ ఆఫీసర్ గారు చెప్పారు. చూడలేకపోతే ఎన్ని కాగితాలని చూస్తాం, అంత దొక్కడం పోయి ఇప్పుడు ఇంక ఎన్ని కాగితాలని చూస్తాం అంటున్నాడు. అంటే అది బాగా పరిశీలనగా చూస్తే కొంత తేడా తెలుస్తుంది, కానీ ఎన్ని కాగితాలని చూడగలం అంటున్నారు. అది మామూలు కరెన్సీలో కలిసిపోయింది, అది చూడలేకపోతున్నాం అని అంత ఫాల్స్ లైఫ్. ఇందుకు ఎందుకు చెప్తున్నా అంటే మెంటల్ లైఫ్ అంతా కూడా ఫాల్స్ లైఫే. మైండ్ మనం మైండ్ తోటి కలిపి మన కల్పితం, మైండ్ తోటి కల్పించుకునేది అంతా మనం. మనకి ఎప్పుడైనా దుఃఖం వస్తుంది అనుకోండి అది కల్పితమే, ఎప్పుడో సంతోషంగా ఉంటాం అనుకోండి అది కల్పితమే. యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్రహ్మం, యాక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్. ఇక్కడ మహాత్మా గాంధీ గారు వచ్చారు అనుకోండి, అనుకోండి మాట మనం అందరం వెళ్ళిపోతాం చూడం. లేకపోతే రమణ మహర్షి గారు వచ్చారు అనుకోండి, మనం అందరం గెంటుకుని వెళ్ళిపోతాం చూడతాం. లేకపోతే స్వామి వివేకానంద వచ్చారు అనుకోండి, అప్పుడు అక్కడ గెంటుకుని చూడటాను కదా. ఏంచేత అది మనకు చుట్టమా? వివేకానంద మనకు చుట్టమా? కాదు. లేకపోతే మనకు స్నేహితుడా? కాదు. మనకేమైనా అన్నం పెట్టాడా? కాదు. మనకేమైనా ఉద్యోగం ఇప్పించాడా? లేదు. ఎక్కడైనా స్థలం కొని పెట్టాడా? ఏమి ఎందుకు కదా గెంటుకు వెళ్ళిపోవు. వాడు ఏమవుతుందంటే అలా ఒక స్థితికి వచ్చిన తర్వాత వాడు ఏమవుతుందంటే, వాడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ స్థితి వాడు పొందాక వాడు మనవాడే అనిపిస్తుంది. మనకు మన శరీరానికంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించుకుంటాం. ఇంగ్లీష్ లో కూడా సామెత నోబడి ఎవరిబడీస్ అని, నోబడి ఎవరిబడీస్. వాడు దేహగతమైన వాడు కాదు, వాడు దేహ మనోగతమైన వాడు కాదు. ఇంకెవడు మన అందరం వాడిన వాడు గంటికి వెళ్ళిపోతాం చూడటానికి. భగవాన్ వచ్చారనుకోడు, మన సొమ్మనుకుంటాం అండి గవగవ గంటికి వెళ్ళిపోతాం చూడటానికి. ఇంకేది అక్కడ దేహభావం లేదు, మనోభావం లేదు. అప్పుడు ఏమవుతుంది? మనలో ఏదో ఉందో అదే ఆయన. ఇంకేది మనమే చూడటానికి వెళ్ళిపోతాం ఉంటాం. మనల్ని మనమే చూసుకోవడానికి అక్కడ పరుగులు చేస్తాం. దేహభావంలోంచి ఎప్పుడైతే బయటపడ్డాడో, ఆ వ్యక్తి భావంలోంచి ఎప్పుడైతే ఫాల్స్ సైడ్ నుంచి ఎప్పుడైతే బయటపడ్డాడో, ఆయన చూసేటప్పుడు మనం చూసి కొలిచి చూడాలనిపిస్తుంది, వాడిని కౌగులించుకోవాలనిపిస్తుంది, ఎంబరేజ్ చేసుకోవాలనిపిస్తుంది. వాడు ఎక్కడ వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ వాడు మానవాడే అనిపిస్తుంది. అది జ్ఞానం యొక్క వైభవం. ఒక 1,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు అని ఈ రోడ్డు పక్క నుంచి వెళుతున్నాను అనుకుని రోడ్డుని అసలు కనీసం అని చూడాలి కూడా అనిపించదు మనకు. అయితే ఒక జ్ఞాన్ని అయితే మనం ఏం చేస్తాడు, మనవాడు, మన హృదయంలో ఏదైతే ఉందో వాడేవాడు. అయితే మనం పరిగెడతాం చూడటానికి. తర్వాత మనకి తర్వాత ఇంకోటి మనం ఆయన చూడండి, నీకు డబ్బు ఉండొచ్చు, నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు, నాకు డబ్బు ఉందని నాకు డబ్బు ఉందని అస్తమానం అనుకుంటే మీ బ్రెయిన్ అంతా పాయిజన్ అయిపోతుంది. డబ్బు యజమానిగా ఉండకూడదు, సేవకుడిగా ఉంటే పర్వాలేదు. అది మన డబ్బు మనకు యజమానిగా ఉండకూడదు, సేవకుడిగా ఉంటే మనకు అపకారం చేయదు. యజమానిగా ఉండి మన నెత్తిమే కూర్చోమంటే ఎంతవరకు అపకారం చేయాలి అంతవరకు చేసి విడిచిపెట్టేస్తుంది. యేసుక్రీస్తు చెప్పినట్టు, యేసుక్రీస్తు ఏమన్నాడు, ఒంటిని సూది గర్జంలోంచి బయటికి రాగొచ్చు, ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేరు. అంటే అది టూ మచ్ అటాచ్మెంట్, ఆ వెరతి మీద ఉంటుంది కాబట్టి ఆ ఒంటిని సూది గర్జంలోంచి బయటికి రాగొచ్చు కానీ ధనవంతుని స్వర్గలోకంలోకి పంపలేమని చెప్పడానికి ఆడికి టూ మచ్ గా ఉంటుంది అది అటాచ్మెంట్. వాడిని డిటాచ్ చేయడం మీ ప్రారంభంలో ఉన్నాయి, వస్తున్నాయి వస్తాయి. ఆయన భగవంతుడే ఇచ్చాడనుకోవాలి, కానీ మేమేదో సాధించాను. మీరు నిజంగా మీరు సాధించడం వల్ల రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, కర్ణుడిని, భీష్ముణ్ణి, ఎవరిని, ద్రోణిని, వాళ్ళందరినీ నేను చంపించాను. నీ ప్రారంభంలో ఏదైతే రావాలో ఏర్పాటు చేసి ఉంచేశాను. నీ బాడీ శరీరం మీదకి వచ్చినప్పుడు నువ్వు ఏం అక్కడ చేతులు తిప్పుతున్నావు, నువ్వు చేతులు తిప్పుతున్నావు. మార్కెట్ పరిస్థితి అనుకూలంగా ఉంది, నీకు లాభాలు వస్తున్నాయి. ఆ మార్కెట్ పరిస్థితి అనుకూలంగా ఉంటాం కదా, అనేక ఫ్యాక్టరీస్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వేమనుకుంటావు అంటే మార్కెట్ బాగుంది, కనీసం దేవుని మాట అన్నా మార్కెట్ బాగుంది కాబట్టి నాకు లాభం వచ్చిందని నువ్వు అనుకో. నా తెలివితేటలను సంపాదించేశానంటావు. నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, మార్కెట్ బాగాలేదు, నీ ప్రొడక్షన్ ఇప్పుడు ఏం చేస్తాయి, నీ తెలివితేటలు ఏం చేస్తాయి. అంటే నీ శరీరం ద్వారా ఏదైనా ఒక జరగవలసి ఉన్నా అది భగవంతుడు ఏర్పాటు చేశాడు. అది నువ్వు భగవంతుడు చేసిందే నువ్వు చేస్తున్నావు. భగవంతుడు ఏర్పాటు చేసి ఇందులో నువ్వు కర్తృత్వం పెట్టుకోవాల్సింది ఏమి లేదు, అహంకారం పెట్టుకోవాల్సింది అంటే ఏమి లేదు. నీ ద్వారా జరిగి ఏదైనా మంచి ఒక ఏది జరిగినా భగవంతుడు నియమం భయం ఉంది. అది చెప్తాడు ఈశ్వరుడు జీవుని వారి ప్రార్థనను అనుసరించి ఆడిస్తున్నాడు. ఈశ్వరుడు జీవుల్ని వారి ప్రార్థనను అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరుగును. జరుగు రానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరుగునే జరగదు. ఇది వాక్యం మనకు అర్థమైతే ముందు స్వర్గం మాట ఎలా ఉన్నా నరకం మాట ఎలా దుఃఖం నశిస్తుంది. ఈశ్వరుడు జీవులను వారి ప్రార్థనను అనుసరించి ఆడిస్తున్నాడు. అది ఇది శరీరం ద్వారా పని జరగాలనుకున్నప్పుడు జరిగిపోతుంది. నీ శరీరం ద్వారా పని నియమించుంటే ఈశ్వరుడు చేసింది. ఒకవేళ నీ శరీరం ద్వారా జరగకూడదు అనుక పని, ఎవరు నువ్వు ప్రయత్నం చేసినా ఇతర ప్రయత్నం చేసినా ఈశ్వరు యొక్క నియమాలకు విరుద్ధంగా పని జరగదు. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. అంచేత ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. లేనిదాన్ని ఉందనుకుంటున్నావు, ఉన్నదాన్ని ఏమో లేదనుకుంటున్నావు. అక్కడి నుంచి నీ కన్ఫ్యూజన్ ప్రారంభమవుతుంది. అయితే అది ఏదైతే ఉన్నదేదో ఉంది, లేనిదైతే లేదు అనే దానికి సంబంధించిన క్లారిటీ నీకు వచ్చే వరకు ఏ జన్మకు ఆ జన్మ నీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. తర్వాత మనం ఈ మానసిక ఒత్తిడికి ఎక్కువ అది మనకు కల్పిస్తారు. ఈ డాక్టర్లు మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు, వాళ్ళు ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వటం మానేసి ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తారు. వాడికి దుఃఖానికి ఏదో కారణం ఉంటుంది, ఆ కారణాలను వాడు చెప్పకుండా మందులు ఇచ్చేస్తాడు. మందులు ఇచ్చేస్తే ఆ మైండ్ అలాగే అణిగిపోయి ఉంటుంది. మళ్ళీ మందు ప్రభావం అయిపోయిన తర్వాత వాడి దుఃఖం వాడికి మిగులుతా ఉంటుంది. ముందు ట్యాబ్లెట్స్ ఇచ్చే ముందు మెంటల్ డాక్టర్లు అందరూ ఎక్కువ కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. పేషెంట్స్ తోటి మెంటల్ డాక్టర్ దుఃఖానికి కారణం, రమణ మహర్షి గారు చెప్పారు, దుఃఖానికి కారణం బయట ఎక్కడ లేదు. సృష్టిలో దుఃఖానికి కారణం అది అసలు ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, గురికి అలా ఉందంతే. ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, అర్థం మంచిది కాదు చెడ్డది కాదు, ఈ ముఖంలో ఏముందో అది అర్థంగా చూపిస్తుంది. అర్థం మంచిది కాదు చెడ్డది కాదు, నీ ముఖంలో ఏముందో అది అర్థం చూపిస్తుంది. ప్రపంచం కూడా అంటే మంచిది కాదు చెడ్డది కాదు, నీలో ప్లస్ పాయింట్స్ ఉంటే ప్రపంచం చూపిస్తుంది, నీలో మైనస్ పాయింట్స్ ఉంటే ప్రపంచం చూపిస్తుంది. అంటే ప్రపంచాన్ని ఏమి తిట్టిపోయికు, అది మిర్రర్లా ఉపయోగించుకుని నువ్వు బాగుపడు. నీ ముఖం మీద మసు ఉందనుకో మిర్రర్ చూపిస్తుంది, కానీ తీయదు, మిర్రర్ తీయదు, నువ్వు చేతి తీసేసుకో. అలాగే నీలోని బాగుంటున్న లోకం చూపిస్తుంది, నువ్వు తీసుకుని బాగుపడవలసింది. నువ్వు ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, ఊరికి అలా ఉందంటే ట్రైనింగ్ గ్రౌండ్ ఇది. తర్వాత ఇంకోటి, మీరు నేను అలా ఉన్నాను ఎలా ఉన్నాను అనుకోద్దా, మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. మీరు దేహంగా ఉన్నప్పుడు మీరు సద్వస్తువుగా ఉన్నారు, సత్యమే సద్వస్తువుగా ఉన్నారు, బ్రహ్మముగా ఉన్నారు. మనస్సుగా ఉన్నప్పుడు బ్రహ్మముగా ఉన్నారు, బ్రహ్మముగా ఉన్నారు. మీరు దేహంగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు, మనస్సుగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు. అంటే మనం ఎలా ఉన్నామో అలా ఉండటం మనసు, అలా ఉన్నాం ఇలా ఉన్నాం అనుకుంటాం. మనం అలాగలేము ఇలాగలేము, ఈ రెండు మనసు ఇక్కడ కల్పితాలు. మేము బాగున్నాం లేకపోతే బాగోలేదు, మేము గొప్పగా ఉన్నాం లేకపోతే మేము తక్కువగా ఉన్నాం. తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంత మంచిదో సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా అంతే మంచిది, అంతే చెడ్డది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంత చెడ్డదో సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా అంతే చెడ్డది. నువ్వు అయాం సోన్సో అయాం సోన్సో అలా అనుకో, ఆత్మ నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, లేకపోతే రిచ్ మ్యాన్ లేకపోతే పూర్ మ్యాన్ లెర్నెడ్ మ్యాన్ ఇంకోటి కూడా అలా ఊహించుకోదు. ఎంత మనస్సే, ఇదంతా డ్రీమే, ఇదంతా మైండ్ కి సంబంధించిన స్టఫే. అంటే ఇలా కల్పించు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండటానికి ప్రయత్నించాయి. కానీ మనం అంచేపు ఒక గాఢ నిద్రలో తప్పించి మనసుగా జీవిస్తున్నాం లేకపోతే దేహంగా జీవిస్తున్నాం, మనసుగా జీవిస్తున్నాం లేదా దేహంగా జీవిస్తున్నాం. ఈ కేంద్రంలో విడిచిపెట్టి దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని ఎంతకాలం అయితే జీవిస్తామో అంతకాలం ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం లేదు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే జ్ఞానోదయం అవుతుంది. ఏం అక్కర్లేదు, మీరు ఎవరైనా నల్లగా ఉంటారనుకోండి అనుకోండి, మీరు నల్లగా ఉన్నారంటే వాళ్ళకి బాధ కలుగుతుంది, ఆ రాత్రి నిద్ర కూడా పట్టదు. ఏం చేత, ఆ దేహం నేననుకోవటం, దేహం మీరు నల్లగా లేరు, దేహం నల్లగా ఉంది. కానీ దేహంతో తాదాత్యం, ఆ దేహాన్ని నేను అనుకోవటం వల్ల దానితో తాదాత్యం పొందటం వల్ల మీకు దుఃఖం వస్తుంది. కానీ మీకు ఎక్కడ మీ లోపల చైతన్యంతో తాదాత్యం వచ్చే వరకు, మనకి ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలిసే వరకు, లేనిది లేనిది ఉందని లేనిది లేనిది ఉందని అనుకుంటూనే ఉంటాం. ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకి వ్యక్తం అయ్యే వరకు లేనిది ఉందని అనుకుంటా ఉంటాం, అసత్యాన్ని సత్యమని అనుకుంటాను ఉంటాం, అనిత్యాన్ని నిత్యమని అనుకుంటాను ఉంటాం. మీరు దేహాన్ని దేహంతో తాదాత్మ్యం మీకు ఎంత న్యాచురల్ గా ఉందో, మనసుతో తాదాత్మ్యం ఎంత న్యాచురల్ గా ఉందో, ఇంద్రియాలతో ఐడెంటిఫికేషన్ ఎంత న్యాచురల్ గా ఉందో, ఆ ఉన్న సద్వస్తువుతో హృదయంలో ఉన్నానని చెప్తున్నాడు కదా ఈశ్వరుడు మన కంట్రోల్ తోటి, అంత సహజంగా అంత న్యాచురల్ గా తాదాత్మ్యం వచ్చే వరకు దుఃఖం నశించదు, అశాంతి నశించదు. దుఃఖానికి కారణం 100 కారణాలు లేవు, ఒకటే కారణం, అది కర్తృత్వ రూపంలో ఉంది. దుఃఖానికి కారణం కర్తృత్వ రూపంలో ఉంది, అహంభావన రూపంలో ఉంది. అహంభావన అంటే ఇది నేనే చేస్తున్నానంటే నేనే కర్తను అనుకోవటం అహంభావన. అంచేత అహంభావన రూపంలో దుఃఖం ఉంది, అహంభావం నశించిన వాడికి దుఃఖం లేదు. ఇంక దుఃఖం అంతా కూడా అహంభావన రూపంలో ఉంది, అది నశిస్తే దుఃఖానికి ఇంకా అస్తిత్వం లేదు. అది నశించదనుకోండి, బాహ్యంగా మీకు ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా, దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టదు. మీకు మనిషి కూడా దేహం కూడా నీడ ఎలా వస్తుందో మీకు మీకు కూడా అశాంతి దుఃఖము రెండు వెంటాడుతూనే ఉంటాయి, దాన్ని నివారణ చేయలేము. ఇప్పుడు మన పూర్వీకులు పెట్టిన కొన్ని ఆచారాలు మనం విమర్శిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆచారం మడి మడి ఉంది, ఆచారం ఉంది. తర్వాత కొంతమంది కాఫ్ హోటల్లో ఏం తినరు, ఇంటికాడ ఏదైనా ఇంటికాడ ఉన్న తింటారు కానీ కాఫ్ హోటల్లో ఏం తినరు. కొంతమంది కాఫ్ హోటల్లో ఆ గడ్డి ఈ గడ్డి తినొచ్చేసి ఇంటికి వచ్చి ఆకలి లేదంటారు. ఆకలి లేదంటే అర్థం ఏంటి, ఆకలి లేదంటే జ్వరం వచ్చి ఉండాలి. థర్మోమీటర్లో పెట్టి నోట్లో పెట్టి థర్మోమీటర్ చూస్తే జ్వరం ఉండదు, ఆకలి లేదంటాడు. ఆకలి ఎందుకు లేదు ఆడికి, ఆడికి ఆకలి ఎందుకు లేదంటే అక్కడ ఆ కాపట్లో దోషీలయ్యి ఉంటాయి అని తినొచ్చేస్తాడు. ఇంటికాడు వండిందని చూస్తే ఆకలి లేదంటాడు. ఆడికి ఏమైనా జ్వరం వచ్చిందా, జబ్బు చేసింది ఆడికి అంటే ఆ కాపట్లో తిండి అంతా తినేస్తే ఇది ఆకలి వేస్తుంది ఎలా వచ్చి. మీకు అర్థమవుతుంది. కొంతమంది ఒక రోజు రెండు రోజులు ప్రయాణాల్లో కూడా ఆ పెట్టిలా మీ తినరు. ఒక రోజు రెండు రోజులు ఏది ఇంటికాడి పట్టుకెళ్తారు, అయిపోయింది అనుకోండి లాంగ్ జర్నీలో పెట్టిలు ఏదో అమ్ముతా ఉంటారు, అవి కూడా తినరు. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఈ ఆహారం ఏమి ఎందుకు పెట్టారంటే మనకు తెలియక వాళ్ళని తిట్టేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే బుద్ధి నిర్మలంగా ఉంటానికి. ఏ గడ్డి కనిపిస్తే ఆ గడ్డి తింటే మీకు బుద్ధి నిర్మలంగా ఉండదు. మనస్సుని నిగ్రహించుకోలేరు. అంటే ఈ ఆచారం ఒకటి మన బుద్ధిని మడి కట్టుకోవటం, ఈ ఆచారం ఒకటి కొన్ని సాంప్రదాయాలు పూర్వములు పెట్టారు మనకు తెలియక తిరుగుతున్నాం. అన్ని వాళ్ళు పెట్టినా ఎందుకంటే రోడ్డు మీద ఏ గడ్డి కనిపిస్తే ఆ గడ్డి తినద్దు అని మన వాళ్ళు పెట్టి అంటే మనో నిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి, నియమబద్ధమైన జీవితానికి ఆచారం మడి పెట్టారని తెలియక అని తిట్టిపోస్తున్నాం. ఇప్పుడు మనకి అది బుద్ధిని బాగు చేసుకునే గుణం మనకు ఉంటే, మన బుద్ధిని మనం బాగు చేసే గుణం ఉంటే ఆ సాంప్రదాయాలు ఎందుకు పెట్టారో మనకు అర్థం అవుతుంది. అలా గుణమే లేదు కదా మనకి. అది బుద్ధిని బాగు చేసుకునే మనస్సే లేదు కదా మనకి. మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలని అనిపిస్తే ఏదో దారి కనిపిస్తుంది. మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలని ఆ బుద్ధి లేనప్పుడు మనకు దారి కనపడదు. ఇంకా ఆకలి లేదంటాడేంటి, ఆకలి లేదనుకుని వాడు జబ్బు చేసిందా, అది జ్వరం వచ్చింది వాడికి. వాడికి ఆకలి లేదంటాడు, వాడికి వచ్చిన పొయ్యే కాలం ఏంటాడు. ఇంకోటి ఈ 5-స్టార్ హోటల్, 6-స్టార్ హోటల్, 7-స్టార్ హోటల్ అక్కడికి వెళ్ళి మీరు ఒక పూట తిన్నారంటే 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి మీరు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మన బాడీని పాడు చేసే పదార్థాలను అందరేస్తారు. హోటల్ 5 అంతస్తులే, 5 స్టార్ అంటారు, 4 స్టార్, ఇంకో స్టార్, 6 స్టార్. దానికి ఏదో లిఫ్ట్లు పెద్ద గొడవ, వాళ్ళు పైగా వడ్డించి వాళ్ళు టోపీలు పెట్టుకుని వడ్డిస్తారు పెద్ద అక్కగాసం. అంటే మీ ఒక్క పూట కనుక మీరు 5-స్టార్ హోటల్లో తింటే మీ స్టమక్ అంతా అప్సెట్ అయిపోతుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సింది. 4 రోజులు మీకు మీరు నేను చెప్తాను మీరు నమ్మద్దు, 5-స్టార్ హోటల్లో భోజనం చేసి మీరు వెళ్ళండి, మళ్ళీ నార్మల్ గా మీకు వచ్చి జఠరాగ్ని 5 రోజులు పడుతుంది. మామూలు జఠరాగ్ని మీకు రావుతాను కాదు, 5 రోజుల వరకు మీకు రాదు. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే శరీరానికి అనారోగ్యం వచ్చిందో ఇంకా మనసు శరీరాన్ని పట్టుకుని ఉంటుంది, దాని కంట్రోల్ తప్ప. అయితే మనకి చాంద్రోగ్య ఉపనిషత్తుల్లో అన్నిట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఆహార శుద్ధి లేకుండా నీ బుద్ధి శుద్ధి కాదు. ఆహార శుద్ధి లేకుండా నీ బుద్ధి శుద్ధి కాదు. నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమమైంది. అంటే ఆహార నియమం వల్ల ఈ సాంప్రదాయాన్ని పాటించడం వల్ల నీ యొక్క ప్రయత్నం ఎక్కువ అవసరం లేకుండా న్యాచురల్ గా నార్మల్ గా నీకు మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం సాధ్యం అవుతుంది అని వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎంతసేపు ఆత్మజ్ఞానాన్ని గమ్యంగా పెట్టుకుని, బ్రహ్మజ్ఞానాన్ని గమ్యంగా పెట్టుకుని ఆ సత్యం తెలుసుకునే వరకు వాడు సత్య సాక్షాత్కారం అయ్యే వరకు వాడు సుఖి కాలేడు. ఏ మనిషి అయినా సరే వాడు సుఖి కాలేడు. మనిషిని ఎక్కడ తీసుకెళ్లాలో, వాడు డెస్టినేషన్ ఏమిటో ఎక్కడ తీసుకెళ్లాలో దృష్టిలో పెట్టుకుని ఈ ఆచారాలు ఈ ధర్మాలు పెట్టారు. కానీ వాళ్ళు ఏం పెచ్చవాళ్ళు ఏం కాదు. మనం అనుకుంటున్నాం ఆయన పెచ్చవాళ్ళని, ఆడి పెచ్చవాళ్ళు కానీ మనం పెచ్చవాళ్ళం. మ్యా డాక్టర్ ఫేమ్, మ్యా డాక్టర్ మనీ, మ్యా డాక్టర్ వరల్డ్, మ్యా డాక్టర్ సన్సెస్, మనం పెచ్చవాళ్ళం, వాళ్ళు పెచ్చవాళ్ళవా? మనం ఆడు తెచ్చేవాళ్ళని మనం అనుకుంటున్నాం, కానీ మనం తెచ్చేవాళ్ళం. అసలు ఇంకోటి మనం ఎవరో ఇతరుల మాట లేని, మనం ఇక్కడ 10 మంది కూర్చున్నాం, మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలనే తర్వాత బాగవుతుంది, బాగవదు కనీసం తలం పస్తుంది. భగవంతుడు చెప్పాడు మీ ఎఫర్ట్ మీరు చేస్తుంటే లోపల నేను ఉన్నాను కదా, మీకు అంతర్యామగా ఉన్నాడు, లోపల అంతర్యామగా ఉన్నాడు. అయితే వాడు ఈ దేహంలో భాగం కాదు, అంతర్యాముగా ఉన్నాడు, ఈ మనో దేహంలో ఒక భాగం కాదు. అయితే దేహాన్ని కాల్చినప్పుడు వాడు కాల్చబడ్డం, ఏం చేయవాడు, దేహం లోపల ఉన్నాడు కానీ ఆ దేహంలో ఒక భాగం కాదు, వాడు అంతర్యాముగా ఉన్నాడు, వాడు అంతర్యామి. మీ ఎఫర్ట్ మీరు చేస్తుంటే, మీ ప్రయత్నం కానీ అలా బుద్ధి బాగు చేసుకోవాలని మీ ప్రయత్నం మీరు చేస్తుంటే, ఎటువంటి బుద్ధి మీకు ప్రసాదిస్తే మీకు ఆత్మ ఆ సత్యజ్ఞానం కలుగుతుందో, ఇప్పుడు మనం కాలేజీకి వెళ్ళి నేర్చుకునే విద్య అండి విద్యాజ్ఞానాలు. ప్రపంచం ఎంత నిజమో ఆ విద్య మన పట్టు ఎంత నిజమో ఆ విద్యలు కూడా అంత నిజము. ఇవన్నీ గారిడి విద్యలే, కానీ ఏదో పట్టు వెళ్ళిపోతుంది, అసలు వెళ్తుంది నేను చెప్పటం పట్టు వెళ్ళిపోతుంది, పట్టు ఉంది కాబట్టి. అంటే దానికి సాటిదైన విద్య బ్రహ్మ విద్య ఒకటి. ఏం చేద్దాం, నీకు శాంతి సామ్రాజ్యానికి నేను అధిపతి చేసేది ఒక బ్రహ్మ విద్య ఒకటి. 120 రూపాయలు 100% మీ శరీరానికి సావు వచ్చే రోజుని మిమ్మల్ని 100% 99% కాదు 100% హ్యాపీనెస్ లో, 100% అన్డైల్యూటెడ్ పీస్ లో, 100% అన్ బ్రోకెన్ పీస్ లో మిమ్మల్ని నిలబెట్టి ఉంచేది ఒక 7 ఇస్తున్నాయి. ఎంత ఏడిసినా మిగిలిపోతాం ఏడుపు. అంటే ఇంకోసారి ఇంకో శరీరం ఎత్తి ఆడమంటున్నారు. పునర్జన్మ అంటే ఎందుకంటే ఆడవటాను. మీరు శరీరం చనిపోయే రోజుకి ఇంక ఏడుపు మిగలలేదనుకోండి, ఏడిపోయిన మిమ్మల్ని ప్రకృతి ప్రకృతిలో భగవంతుడి పంపడం. ఇంక ఏడుస్తున్నారు అనుకోండి, ఇంక ఈ శరీరంలో ఏడిచారు ఇంకా చాలా మిగిలిపోయింది. ఓ 10% ఏడిచారు, ఇంకో 90% మిగిలిపోయింది. ఏడవండరా బాబాని, ఇంకో శరీరం ఇస్తున్నారు. మీరు 100% హ్యాపీనెస్ లో 100% పీస్ లో ఉన్నారనుకోండి, ఇంకా అది ఏడవలసిన మీకు ఏడవలసిన పని లేనప్పుడు పునర్జన్మ కూడా లేదు. మనం ఏడుస్తున్నాం ఏడుపు మిగిలిపోతుంది. అబ్బాయి మిగిలిపోయింది, ఇంకో శరీరం ధరించి మనం శరీరాన్ని పట్టుకున్నాం. మనం శరీరం అందరికీ ఆస్తులు లేకపోయినా అందరికీ తలవ శరీరం ఉంది. అందరికీ ఆస్తులు లేకపోయినా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా అందరికీ తలవ శాపం ఉంది, అందరికీ తలవ శరీరం ఉంది. ఈ శరీరాన్ని ఎందుకు ధరించున్నామంటే జ్ఞానం సంపాదించడం కోసం కాదు, ఏడవటానికి. ఎవరిని చూసినా ఏడితే అసలు శరీరం ఎందుకు ధరించాలంటే శరీరం ధరించడం ఎందుకంటే నువ్వు సత్యజ్ఞానాన్ని సంపాదించడం కోసం. జ్ఞాన సముపార్జనకే శరీరం ధరించాలి, కానీ మనం జ్ఞాన సముపార్జనకి శరీరాన్ని ఉపయోగించడం లేదు, ఏడవటానికి ఉపయోగించుకుంటున్నాం. జరిగేది అంటే మీరు ఎవరో చెప్పిన మాట అటించండి. మీరు ఏదో రోజు మనకు శరీరం చనిపోయే రోజు వస్తుంది, ఆ డేట్ తెలియదు కానీ డేట్ నిర్ణయం అయిపోయింది. రాదు మన శరీరం ఏదో రోజు చనిపోవాలో ఆ డేట్ నిర్ణయం అయిపోయింది. అదే మనకు బర్త్ డేట్ తెలుస్తుంది కానీ డెత్ డేట్ తెలియదు. తర్వాత చనిపోయేవాడికి కూడా నేను చనిపోతాను నాడు అనుకోడు, ఇంకా గాలి పీల్చుకుందాం అనుకుంటా ఉంటాడు. ఆ చివరి శ్వాస బయటకు పోయితే మళ్ళీ చివరి శ్వాస బయటకు పోతుంది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి గాలి పీల్చుకుందామని ఉంటుంది అన్నాడు. అంటే ఇంకా గాలి పీల్చుకున్నాడు, డెడ్ అవుతాడు. కానీ చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను ఇదే చివరి శ్వాసం వాళ్ళకి తెలియదు. పక్క వాడికి తెలుస్తున్నాడు డెడ్ అని, ఆడికి తెలియదు. వాడి డెడ్ అని పక్క వాడికి తెలుస్తుంది కానీ వాడికి తెలియదు. అది శరీరం ఏదో రోజును వచ్చింది, మళ్ళీ ఏదో రోజుని పోతుంది. ఈ శరీరాన్ని ధరించడానికి కారణం ఏంటంటే అమృతత్వానికి. అంటే మరణం ఎలా ఉంటుందో, జన్మ మరణాలు ఎలా ఉంటాయో, ఏదైతే జ్ఞానము, ఏదైతే సుఖము, ఏదైతే ఉండటం, మన అందరికీ ఉండాలని ఉంది కానీ చనిపోవాలేదు. అంచేది మనం ఏదిగా ఉన్నావు ఆ ఉండటమే మనం. అయాం దట్ అయాం, నేను ఉన్నాను. భగవంతుడి యొక్క నిజమైన పేరు ఏంటంటే ఉన్నాను. ఉండటమే దేవుడు. మన అందరికీ ఎవరికి చనిపోవాలని లేదు, అందరికీ ఉండాలని ఉంది, అదే దేవుడు. మనలో ఎవరికైనా చనిపోవాలని ఉందేమో చెప్పండి. అందరికీ ఉండాలని ఉంది, అదే దేవుడు. దేవుడు అంటే అది అంటే నీ దుఃఖకారణం లోపల ఉంది, బయట ఏమి లేదు. అయ్యా దుఃఖం అనేది నిజంగా లేదు, నువ్వు ఊహించుకుంటే వస్తుంది. నీ ఇమాజినేషన్ లోంచే దుఃఖం వస్తుంది. నిజంగా దుఃఖం అనేది లేదు. నిజంగా దుఃఖం ఉంటే నశించదు, నిజంగా దుఃఖం ఉంటే నశించదు. అది గురికి నీ కల్పితం. నీ కల్పితం అంటే ఆ కల్పితం తీసేస్తే అది నశిస్తుంది. మనస్సు ఎప్పుడైతే నశించిందో మనస్సు యొక్క కల్పితం కూడా నశిస్తుంది. దుఃఖం కూడా నీ ఇమాజినేషనే, దుఃఖం కూడా నీ ఇమాజినేషనే. దుఃఖకారం నీకు బయట ఎక్కడా లేదు, నీకు లోపలే ఉంది. లోపలే ఉంది, అది నీకు తెలియక ఎక్కడో బయట ఉంది అనుకుంటున్నావు. ఎవరో నిన్ను దుఃఖ పెడతారు నువ్వు అనుకుంటావు. ఎవరో నిన్ను దుఃఖ పెట్టేవంటే ఇతరులు. అంటే జ్ఞానానికి ఇతరులు లేరు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు. సత్యానికి ఇతరులు లేరు, అసత్యానికి ఇతరులు ఉన్నారు. బ్రహ్మముకి ఇతరులు లేరు, బ్రహ్మముకి ఆత్మభావనకి ఇతరులు లేరు, అహంభావనకి ఇతరులు ఉన్నారు. అదే ఇతరులు కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు నన్ను దుఃఖ పెడుతున్నామని చెప్తున్నారు. ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం కలిగింది, ఇతరులు అంటూ లేరు నీకు, నీకు దుఃఖం ఏంటి? ఇంకా నువ్వు ఉంటావని నీకు తెలుస్తా ఉంటుంది. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం. నీ శరీరం ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. లోకం కనిపించినా కనిపించకపోయినా అది ఉంటుంది. నీ అలవాట్లతోటి, నీ అభ్యాసాలతోటి, నీ అలవాట్లతోటి, నీ అభ్యాసాలతోటి, నీ అభ్యాసాల యొక్క వేగంతో, నీ సదాలోచనతోటి, నీ దురాచారంతో సంబంధం లేకుండా ఇట్ ఇస్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్ అండ్ ఆల్ దీస్ నాన్ సెన్స్. నీ నాన్ సెన్స్ ఏమి అక్కడ లేదు. నీ నాన్ సెన్స్ కూడా నీ క్రియేషనే. బ్రహ్మంలో నాన్ సెన్స్ ఏమి లేదు. మీకు మంచి అలవాట్లు ఉండొచ్చు, చెడ్డ అలవాట్లు ఉండొచ్చు. ఈ మంచి అలవాట్లకి చెడ్డ అలవాట్లకి దానికి ఏం సంబంధం లేదు. అసలు నువ్వు శాంతిగా ఉండొచ్చు, అశాంతిగా ఉండొచ్చు, ఇవన్నింటికి అతీతం. ఈ పుట్టుకలకి చావులకి అది అతీతం. నీ బుద్ధిలోనే మెరిట్స్ కి, నీ బుద్ధిలోనే డీమెరిట్స్ కూడా అది అతీతం. అంచేత నీకు అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు. అసత్యానికి ఇతరులు ఉన్నారు, సత్యానికి ఇతరులు లేరు. అహంభావనకి ఇతరులు ఉన్నారు, ఆత్మభావనకి ఇతరులు లేరు. అది అర్థమయ్యే వరకు నాకు ఇతరులు ఉన్నారు. ద్వైత బుద్ధి మనకు నశించదు. ఆత్మభావన వచ్చే వరకు మనకు ద్వైత బుద్ధి నశించదు. ద్వైత బుద్ధి ఎంతకాలం అయితే నశించదు, అంతవరకు నేను జన్మలు వెంటాడుతూనే ఉంటాయి. సరే, శవాలు మోస్తూనే ఉండాలి. ఇది ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషి కూడా వాడు స్త్రీ శరీరం అవ్వచ్చు, పురుష శరీరం అవ్వచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ పురుష శరీరం స్త్రీ శరీరం. పురుషుడు స్త్రీ సత్యములు లేరు, అసత్యములు ఉన్నారు. పురుషుడని స్త్రీ అని అది కల్పితం. మనస్సు యొక్క కల్పితే పురుషుడు స్త్రీ అని. ఈ సృష్టి కార్యక్రమం అనేది సత్యములో పురుషుడు లేడు, స్త్రీ లేడు. పురుషుడు స్త్రీ అనేది అది ఫాల్స్ లైఫ్. అసత్యములో ఉన్నారు పురుషుడు స్త్రీ అని. అంటే మనోకల్పితమే, మనోకల్పితం అంతా ఫాల్స్ లైఫే. ఇక్కడ బాగా ప్రతి శరీరము కూడా, ఇక్కడ ఎన్ని శరీరాలు ఉన్నాయి చూడండి, ఎన్ని శరీరాలు ఉన్నాయి చూడండి, చాలా శవాలు ఉన్నాయి ఇక్కడ, చాలా శరీరం, ఎన్ని శరీరాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ప్రతి శరీరం కూడా ఏ పని చేయడానికి ఈ భూమి మీద పుట్టిందో, తానికి కర్తను అనుకున్నా అనుకోపోయినా, ఈ పని నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుందని కూడా అనుకున్నా అనుకోకపోయినా, ఎన్ని శరీరాలున్నా, ఏ శరీరం అయితే ఈ శరీరమే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి శరీరం కూడా వాడు కర్తనని అనుకున్నా అనుకోపోయినా, భగవంతుడు ఆ శరీరం ద్వారా ఏదైతే చేయించాలనుకున్నాడో అది జరిగి తీరుతుంది. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఇది మనకు అర్థమైతే ముందు తర్వాత స్వర్గం నరకం మాట ఎలా ఉన్నా అశాంతి నశిస్తుంది. స్వర్గానికి వెళ్ళిపోతాం, స్వర్గానికి వెళ్ళిపోతాం, వెళ్ళేవాడు ఎవడని ఊహిద టైం వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. ఈ ప్రయాణాలు ఒకటి అలవాటు అయిపోయింది మనకి. ఈ జర్నీ ట్రావెలింగ్ పోవడం కంటే ఇప్పుడు ట్రావెలింగ్ నుంచి పెరిగిపోయినాయి. ఈ ప్రయాణాలు అలవాటు అయిపోయి ఇంకా చచ్చిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్తారు? మీరు లేని చోటు ఉందా వెళ్తాను, అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ ట్రావెలింగ్ అలవాటుపోయి చచ్చిపోయాక అక్కడికి వెళ్ళిపోదామని వెళ్ళిపోదాం నిజంగా వెళ్ళిపోతారు అనుకోండి, వెళ్ళిపోతారు చచ్చిపోయాక, మీరు ఎక్కడికి వెళతారు? ఆ వెళ్ళిపోవాలనుకున్నాడు ఎంత నిజమో, మీరు వెళ్ళి ప్లేస్ కూడా అంతే నిజం. ఇదంతా ఫాల్స్ లైఫే. కానీ మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోదురు కానీ చచ్చిపోయాక అక్కడికోను, మీరు అనుకున్న చోటుకి వెళ్ళిపోదురు కానీ, అది అక్కడ అది ఫాల్సే. ఇది అనుకున్నవాడు ఎంత నిజమో వాడు కూడా అంతే నిజం. రెండు మైండ్ యొక్క క్రియేషనే. షేక్స్పియర్ చెప్తాను ఇక్కడ, వీఆర్ సచ్ స్టఫ్ అస్ డ్రీమ్స్ ఆర్ మేడమ్, వీఆర్ సచ్ స్టఫ్ అస్ డ్రీమ్స్ ఆర్ మేడమ్, అవర్ లిటిల్ లైఫ్ ఆర్ స్మాల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ స్ట్రీక్. దేర్ ఇస్ ఎ డెస్టినీ, దేర్ ఇస్ ఎ వేవ్ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. నేను విమానాలను నడుపుదాం, విమానాల పైలట్ ఉద్యోగం అంటే ఆయనకి ఇష్టం పాపం. విమానాలు నడిపోవడం వల్ల రాష్ట్రపతి అయిపోయాడు. దేర్ ఇస్ ఎ డెస్టినీ, దేర్ ఇస్ ఎ వేవ్ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. అది రాష్ట్రపతి కూడా ఇవ్వాలి ఇవ్వలేదు. ఈళ్ళు పేజీలు పెట్టుకుని ఈ బీజేపీ వాళ్ళు 100-10 పార్టీలు కలిసి పేజీ ఆడికి ఇవ్వకూడదని ఈడు, ఈడకి ఇవ్వకూడదని ఆడు, ఆడి ఇవ్వకూడదని ఈడి గురించి ఎవరికి ఎవడంటే పేచీ లేని మనిషి ఎవడన్నా ఉన్నాడంటే అది ఏదైనా మెడ్రాసులో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటున్నాడని, లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు అని రమ్మంటే వస్తా అన్నాడు, ఇల్లు కూర్చున్నాడు. రాష్ట్రపతి అయ్యాక ఇంతవరకు రాష్ట్రపతి అయిన వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు, నువ్వు పెళ్లి లేకుండా సిద్ధమయ్యావు, పెళ్లి చేసుకోమన్నారు. అమ్మ బాబు నేను మా రాష్ట్రపతి పదవులు వదిలేస్తాను కానీ పెళ్లి పెట్టుకోవద్దు అన్నారు. ఇంతమంది ఇంతవరకు రాష్ట్రపతులు అందరూ ధర్మపత్నితో ప్రవేశించారు గృహప్రవేశం, నువ్వు ధర్మపత్ని లేకుండా సిద్ధమయ్యావు, నువ్వు బ్యాచులర్ గా సిద్ధమయ్యావు, అది పెళ్లి చేసుకోమని కొన్ని సలహా చెప్పారు. ఈ రాష్ట్రపతి ఇచ్చిపెట్టేది బయటకు పొమ్మంటే పోతాను కానీ పెళ్లి మెట్టుకు చేసుకోని అన్నారు. ఈ సాయంత్రం నా కదా, దెర్ ఇస్ నో లైఫ్ ఎట్ వైఫ్ బట్ వైఫ్ ఇస్ ఎ నైఫ్ టు లైఫ్ అని. దెర్ ఇస్ నో లైఫ్ ఎట్ వైఫ్ బట్ వైఫ్ ఇస్ ఎ నైఫ్ టు లైఫ్ అని నాకు వద్దు అన్నాడు. ఉద్యోగం చేసి బయట పొమ్మంటే పోతా అన్నాడు. అందరూ ధర్మపత్నితో గృహప్రవేశారు, పూర్వం రాష్ట్రపతిని ఒక్కడే సిద్ధమయ్యామంటాను. కొంతమంది ఆయన స్నేహితులు సలహా చెప్తే ఆయన అంగీకరించలేదు. అంతకుముందు జుట్టు ఎలా మడితే అలా వదిలేసేవాడు. నేను అందంగా కత్తిరించుకోమంటే కత్తిరించుకుంటాను. మరి రాష్ట్రపతి గారిని చాలా చూస్తాను వస్తా ఉంటారు కదా, అందంగా కత్తిరించుకోమంటే కత్తిరించుకోవడం నాకు అభ్యంతరం లేదు కదా, పెళ్లి పట్టుకొద్దాను. అంటే ఆవిడ ప్రారంభం ఇంతకీ నేను చెప్తాను అంటే రమణ మహర్షి గారు కొన్ని కొన్ని అద్భుతంగా చెప్తారు. ఎంత ఆ న్యాచురాలిటీకి మనం అక్కడ ఈ బ్రహ్మచారి అవలంబించేవాడు కొంత మేము బ్రహ్మచారులుగా ఉన్నాం. బ్రహ్మచారులుగా అలా అనుకో, బ్రహ్మచారులుగా ఉన్నా పని గృహస్థులందరాల కంటే తక్కువ వాళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారు బ్రహ్మచారులు. ఇప్పుడు కొంతమంది బ్రహ్మచారిగా ఉండి గృహస్థులందరూ మనకు తక్కువగా ఉన్నవాళ్ళు. ఈ మాంస చాలా మందికి బుద్ధి ఉంది. మనం పెద్దవాళ్ళం అని పెళ్లి చేసుకున్నారు, తర్వాత గృహస్థుల కంటే బ్రహ్మచారులు ఎక్కువ అనే బుద్ధి చాలా మంది బ్రహ్మచారులు. లోపల ఆలోచన నేను చూశాను, ఇక్కడ ఉంది రమణ మహర్షి యొక్క వైభవం. ఎక్కడ ఉంది, నేను పెళ్లి చేసుకోవాలని చేసుకోకూడదని మానలేదు, నా ప్రారంభంలో అది లేదన్నది. నేను పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకోకూడదని మానటం కాదు, నా దేహ ప్రారంభంలో పెళ్లి లేదంతే. ఎంత నార్మల్ గా ఉంది, ఎంత న్యాచురల్ గా ఉంది ఈ సమాధానం. ఒక గృహస్థుడికి ఒక బ్రహ్మచారికి మధ్యన ఎప్పుడు ఆయన తేడా చూడలేదు. ఒక తెల్లబట్టలు కట్టుకున్న వాడికి ఒక ఎర్రబట్టలు కట్టుకున్న వాడికి తేడా ఇప్పుడు చూడలేదు. అది ఉన్నది ఒకటే, ఆయన దర్శించింది ఇతరులో చూశాడు, అందుకంటే భిన్నంగా చూడటానికి ఏమీ కనపడలేదు. భారతదేశంలో అనేక మంది మహాత్ములు జన్మించారు, వాళ్ళందరూ యాత్రలు చేశారు. మీరు ఎక్కడే పడున్నారు, మీరు కూడా యాత్ర చేయండి అని రమణ మహర్షి గారు ఒక సలహా చెప్పారు. సలహా చెప్తే నేను ఎక్కడికి వెళ్ళినా చూసేది నన్ను నేనే చూసుకోవాలి, ఇంకా చూడటానికి ఏమంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా దాన్ని నేనే చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా నన్ను నేనే చూసుకోవాలి, నాకు చూడటానికంటే ఏమి లేదే. నేను నన్ను కాశీ తీసుకెళ్ళి నన్ను నేనే చూసుకోవాలి, ఇంకా అక్కడ చూడటానికి ఏముంది. ఇంకా నన్ను నేనే చూసుకునేటప్పుడు ఇంకెక్కడ చెప్తాను నన్ను. మరి మహాకవులు మహారచయితలు మహాపండితులు కూడా అదే వదిలేశాము ఇదే వదిలేశాము అదే వదిలేశామని రాశారు. మీ రచనలు ఎక్కడ అదే వదిలేశాము ఇదే వదిలేశామని రాయలేదంటే ఎవరు అడిగితే నాకు ఎదురు ఉంటే కదా వదిలేయటానికి అన్నాడు. ఇప్పుడు కొంతమంది మురుగునారు అడిగాడు, పెద్ద పెద్ద పోయిట్స్ రాశారు, మీ అది త్యాగం చేశాం ఇది త్యాగం చేశాం అదే వదిలేశాం ఇదే వదిలేశామని, మీ రచనలో ఎక్కడ అదే వదిలేశాం ఇదే వదిలేశాం ఎక్కడ కనపడదంటే అసలు నాకంటే నాదంటే ఎదురు ఉంటే వదిలేయచ్చు, నాదంటూ ఏమి లేదు, అది నాదంటే ఏదంటే వదిలేసే వదిలేశానని రాదు, నాదంటే ఏదని ఉంటే కదా సృష్టిలో అన్నాడు. ఆచార్యాలిటీ అంతా అక్కడ ఉంది, అది న్యాచురల్ గ్రోత్ అండ్ నార్మల్ గ్రోత్. మనం అందరం ఏమనుకుంటున్నామంటే బోధకాలం చూసి బలుపు అనుకుంటున్నాం. బోధకాలంలో చూశాడు బాగా బలిసిపోయినంత మాట అర్థమేంటి అసలు. అంటే కర్మయోగం అంటే నువ్వు కర్తను కర్మయోగ కర్మని యోగంగా చేయటం అంటే కర్మని యోగంగా చేయటం కర్మయోగం అంటారు. అంటే ఆ కర్మని యోగంగా ఎవరు చేయగలడు? కర్తృత్వ రహితుడే చేయగలడు. డోయర్షిప్ నాడు చేయలేడు. కర్మని యోగంగా ఎవడు చేయగలడు అంటే కర్తృత్వ రహితుడే కర్మని యోగంగా చేయగలడు. కానీ లేకపోతే ఎవడు చేయలేడు. ఉదాహరణ మీకు సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ ఐసీఎస్ ఆయన, పూర్వపు ఐసీఎస్. ఆయన లాలు పాలు బాలు పూర్వం ఎవరు ఉండేవారు? గాంధీ గారి కంటే పూర్వం నాయకుల వాళ్ళు. ఆయన ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నారు కలకత్తాలో, బెంగాలీ వాడు ఆయన. మాట్లాడితే అంటే ఈ జనం కూడా రకరకాలుగా ఉంటారు కదా, చెప్పిస్తున్నాడు ఒకడు ఆయన మీద. చెప్పిస్తే ఆయన ఏం చెప్పారంటే, ఇదంతా ఆయనకి ఏం వచ్చేసినది, ఎంతటి వాడైనా భగవాన్ అనేవారు అందరూ గొప్ప ఈతగాళ్లే, ఎవరు గజిం కదలటం లేదని. అందరూ గొప్ప, నేను గొప్ప ఈతగాళ్ళంటే ఏదటం మొదపెట్టమన్నారు. ఎవడ గజ ఈతగాళ్ళండి అంటే ఎవడ, అందరం మేం గొప్పవాడు నేను గొప్పవాడు అని చెప్పేవాడు. కానీ లోపలికి వెళ్ళేవాడు ఎవడు కనపడటం లేదు. బెనర్జీ బెనర్జీ గొప్పవాడు, మనకంటే గొప్పవాడు, అందులో సందేహం లేదు. ఎప్పుడో పూర్వపు రోజులు ఐసీఎస్ చదివాడు. ఆ చెప్పు వచ్చి ఆయన మీద పడేటప్పటికి ఆయన అవమానం కలిగింది. ఆయనకి పెద్ద ఆయన కదా, మామూలుగా బాహ్య దృష్టి చూస్తే పెద్ద ఆయన. అది ఆ చెప్పు వచ్చి మీద పడేటప్పటికి ఆయనకి అగౌరవం కలిగింది. అంత మందిలో చెప్పేటంటే అగౌరవం కలిగింది. అగౌరవం కలిగితే కలం నీళ్ళు వచ్చినాను. ఒకసారి మనం ఏడవకూడదు అనుకుంటాం కానీ ఏడ్చేస్తాం. ఒకసారి మనం అనుకుంటాం ఎప్పుడన్నా మనం ఏడవకూడదు, దుఃఖపడకూడదు అలా అనుకున్నాం. ఒకసారి ఏడు ఒకసారి దుఃఖం మనం ఆఫ్ చేసుకుందానా, అది పొంగి పొంగి వచ్చేస్తాం. ఆయన ఆ చెప్పు స్టేజ్ మీద పడింది, ఆ చెప్పు ఆ చెప్పు ఇలా పైకెత్తాడు. ఆయన కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి, ఆయనకి టీయర్స్ వచ్చినాయి. కళ్ళంపు నీళ్ళు వచ్చి అంటే ఆనందం వల్ల రాలేదు, దుఃఖం వల్ల వచ్చాడు. మరొకసారి ఆనందం వల్ల కూడా కళ్ళంపు నీళ్ళు వస్తాయి, దుఃఖం వల్ల కూడా కళ్ళంపు నీళ్ళు వస్తాయి. ఆయనకు ఆనందం వల్ల రాలేదు, దుఃఖం వల్ల వచ్చినాయి కళ్ళంపు నీళ్లు. ఆ చెప్పు పైకెత్తి ఏమన్నాడంటే, భారతదేశానికి నేను 40 సంవత్సరాలు సేవ చేశాను. ఈ 40 సంవత్సరాలు సేవ చేసినందుకు ప్రతిఫలంగా ఈ భారతీయులు నాకు ఈ చెప్పు బహుమానంగా ఇచ్చారని కళ్ళంపు నీళ్లు పెట్టుకున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే కర్మను యోగంగా చేయడం. పెద్దవాడే కాదు, అక్కడ కర్తృత్వం అని చెప్పు. ఎవడు కర్మను యోగంగా చేయాలి? కర్మను యోగంగా చేశాడనుకోండి, ఆయన కళ్ళంపు నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డోయర్షిప్ ఉంది. అంటే నేను చేశాను ఈ దేశానికి, భారతదేశానికి నేను 40 సంవత్సరాలు సేవ చేశాను. 40 సంవత్సరాలు సేవ చేస్తే భారతీయులు నాకు ఈ జోడు బహుమానంగా ఇచ్చారన్నాడు బెనర్జీ. అంటే ఏంటి, అది సేవ చేసిన మాట నిజం కదా, అక్కడ డోయర్షిప్ ఉంది. ఆ డోయర్షిప్ ఎప్పటికప్పుడు ఏదో రూపంలో దుఃఖం తీసుకొస్తుంది. అది ఇక్కడ సబ్జెక్ట్. నువ్వు ఎన్ని భాషంగా అయితే సురేంద్రనాథ్ బెనర్జీ మంచి పనులు చేశాడు. ఎక్కడ చేశాడు? అజ్ఞానం నుండి చేశాడు, కర్తృత్వం పెట్టుకుని చేశాడు. చెడ్డ పనులు చేసేవాడు కూడా అలా అజ్ఞానం నుండి ఎలా చేస్తాడో, మంచి పనులు చేసేవాడు కూడా అజ్ఞానం నుండే చేస్తాడు. అజ్ఞానం అంటే కర్తృత్వం. ఇది నేను చేసి అయోడం దిస్ అయోడం దిస్ అయోడం దట్ అయోడం ఇలా ఏదో అంటా ఉంటారు కదా. ఏదో అనుకుంటా ఉంటారు కదా, అలాగే అదంతా అజ్ఞానంలో జరిగింది. కర్తృత్వం, కర్తృత్వ రహితుడు మాత్రమే కర్మని యోగంగా చేయగలడు. కర్తృత్వ సహితుడు, కర్తృత్వంతో కూడినవాడు కర్మని యోగంగా ఎవడో చేయలేడు. ఎత్తుకి ఎత్తు పుణ్యం, పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, ఎత్తుకి ఎత్తు వడ్డీతో సహా అనుభవించవలసింది. డోయర్షిప్పునంతకాలం ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలు, ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలు. అది సురేంద్రనాథ్ బెనర్జీ ఆయన పూర్వపు రోజుల్లో ఐసీఎస్ బాగా చదువుకున్నాడు. పేట్రియట్, పేట్రియట్టే దేశానికి ఎంతో భాషంగా చూస్తే అన్ని నిజమే. కానీ ఆ కర్తృత్వం ఉన్నప్పుడు ఏదో రూపంలో నేను దుఃఖం పెంటాడు, ఏదో రూపంలో నిన్ను అశాంతి అశాంతి విడిచిపెట్టదు, నిన్ను దుఃఖం విడిచిపెట్టదు. అంచేది భగవాన్ నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువు, భగవాన్ చెప్తున్నారు ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని శాస్త్రాలు చదివినా అన్ని చెప్పినాయి ఏంటంటే ఇదంతా నా వల్ల జరుగుతాను, ఇదంతా నేనే చేస్తాను. ఆ దేహభావనంతో దేహభావం ఉన్నప్పుడు వాడు కర్తృత్వం లేకుండా ఉండలేదు. దేహభావన ఉన్నప్పుడు వాడు కర్తృత్వం లేకుండా ఉన్నాడు. ఎన్ని శాస్త్రాలు చెప్పినా ఆ డోయర్షిప్ విడిచిపెట్టమని చెప్పాడు. సారం అదే, శాస్త్రాలు చెప్పిన సారమే. ఆ డోయర్షిప్ నీకు ఉన్నంత కాలం నువ్వు మంచి పనులు చెయ్యొచ్చు. మంచి పనులు చేసిన నేను అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు, ఒక పునర్జన్మ విడిచిపెట్టవు. ఒక అజ్ఞానం నుండి మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, అది అనుభవిస్తావు. అనుభవిస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. శంకరాచార్యుల వారు ఒక మాట చెప్పారు, అది నాకు బాగా ఇష్టం. ఆచార్య స్వామి, నీ ప్రారంభం మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా పాయసం నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుంది? ఆముదం నోట్లో పోసుకున్నట్టు ఉండదు. పాయసం ఇలా ముక్కులో పోసుకోక నోట్లో పోసుకోండి. పాయసం నోట్లో పోసుకుంటే మీకు ఎలా ఉంటుందో, మీ ప్రారంభం అనుకూలంగా ప్రతికూలంగా పాయసాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మీ ప్రారంభాన్ని అలా ఎంజాయ్ చేయండి అని చెప్పాలి. అప్పుడు అలా ఎంజాయ్ చేయగలిగితే, అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నా ప్రారంభం, మీ ప్రారంభాన్ని కనుక ఎంజాయ్ చేయగలిగితే, రియాక్షన్ లేకుండా రియాక్షన్ కనుక ఎంజాయ్ చేయగలిగితే, మీ పాత వాసన అన్ని పోతాయి, కొత్త వాసన రాదు. పాత సంస్కారాలన్నీ ఖర్చు అయిపోతాయి, కొత్త వాసనలు వచ్చి కలవు. అయితే మీరు ప్రారంభాన్ని ఎంజాయ్ చేయగలగాలి. ఎలా ఎంజాయ్ చేయగలరు? ఏడుస్తే కాదు. ఏంటి ఇటువంటి ప్రారంభం పెట్టాడు, ఏంటి ఇటువంటి ప్రారంభం? పాయసాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ పాయసాన్ని ఎలా ఎంజాయ్ చేస్తావు? ఎంజాయ్ ఎవరు ప్రారంభ. అలా కనుక నువ్వు చేస్తుంటే నీకేమవుతుందంటే, ఈ కొత్త సంస్కారం కొత్త టెండెన్సీస్ రావు, పాత టెండెన్సీస్ అన్ని పోతాయి. నువ్వు నీవుగా మిగిలితే ప్లేట గారు అడిగారు భగవాన్, నన్ను నేను తెలుసుకోమంటున్నారు, ఎవరిని తెలుసుకోమని? నువ్వు ఎవరుగా ఉన్నావో వారిని తెలుసుకోమని. నన్ను నేను తెలుసుకోమంటున్నావు, ఎవరిని తెలుసుకోమని? నువ్వు ఎవరుగా ఉన్నావో వారిని తెలుసుకో. నువ్వు ఏదిగా ఉన్నావో వారిని తెలుసుకో. ఎక్కడో చనిపోయిన తర్వాత కాదండి, డీప్ స్లీప్ లో కూడా మన బాడీ తోటి సెపరేట్ అవుతాం, మైండ్ తోటి సెపరేట్ అవుతాం, ప్రొఫెషన్ తోటి సెపరేట్ అవుతాం, షర్ట్స్ తోటి సెపరేట్ అవుతాం, వరల్డ్ తోటి సెపరేట్ అవుతాం. గాఢ నిద్రలో ఇది ఒకటే, గాఢ నిద్ర పెద్ద గురువు మనకి, గాఢ నిద్ర పెద్ద గురువు. ఇది ఒకటి, గాఢ నిద్రను కూడా అప్పుడు మనం జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండాలి. గాఢ నిద్రలో మనం ఏది కాదో దాంట్లో న్యాచురల్ గా సెపరేట్ అయిపోతాం. అలా జాగ్రత్త అవస్థలో సెపరేట్ అవ్వగలిగితే అక్కడ ఉంది నీ వైభవం అంత. ఆ జ్ఞానం యొక్క వైభవం అక్కడ ఉంది. గాఢ నిద్రలో మనం మనం ఏదైతే మనలోంచి మనం సెపరేట్ అవ్వలేం, మన కాని దాంట్లోంచి గాఢ నిద్రలో సెపరేట్ అయిపోతాం. అలా జాగ్రత్త అవస్థలో వేకింగ్ స్టేట్ లో నువ్వు అలా సెపరేట్ అవ్వగలిగితే అప్పుడు నీకు ఈశ్వరుడు స్వరూపంగా వ్యక్తమవుతాడు. పైన తీసేయకుండా లోపలికి అలా దొరుకుతుందని, పైనది 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 తీసేయకుండా లోపలది నీకు ఎలా దొరుకుతుంది? ఈ కోశాలు తీసో పక్కన పెట్టకుండా నీకు లోపల ఎలా దొరుకుతుంది? ఇవాళ మేము ఏదో మత్తిలో చెబుతున్నాం, అంటే జ్ఞానం మత్తి కాదు, బిళ్ళల మత్తి. జ్ఞానం వాళ్ళు వచ్చిన మత్తిలో చెప్పడం లేదు. ఈ రొంప బిళ్ళలు రెండు బిళ్ళలు వేసుకుంటే మత్తి పెరిగింది. ఆ మత్తిలో చెప్పుకోండి, జ్ఞానం మత్తు అనుకోకండి. ఈ రొంప బిళ్ళలు వచ్చి వేసుకుంటారు మత్తులు, ఆ మత్తిలో ఏదో చెప్పుకుపోతున్నాం. జ్ఞానం వల్ల వచ్చిన మత్తు ఇంకా రాలేదు, బిళ్ళల వల్ల వచ్చే మత్తు వచ్చింది. ఇంకా ఒకడు అన్నాడు, మేము అందరినీ వదిలిస్తా ఉంటా ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే, అందరినీ బాగు చేద్దాం అనుకుంటున్నామంటే అందరినీ వదిలిస్తున్నాం. అదొక తంతది, మేము అందరినీ బాగు చేద్దాం అనుకుంటున్నామంటే అందరినీ వదిలించొద్దామని కొంతమంది ఇలా అలా అనుకుంటుంటారు కదా. అసలు ఇప్పుడు నా శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నేను మందు వేసుకుంటాను. మందు వేసుకుంటే నేను ఎవరినో ఉద్ధరించాను అనుకోను. ఓ 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను అనుకోండి, నా శరీరానికి రోగం వస్తే 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను. ఎవరిని ఉద్ధరించాను అనుకోను. కానీ మీ శరీరానికి రోగం వచ్చింది అనుకోండి, నేను 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి, ఏమండి నేను ఎవరినో ఉద్ధరించాను అనుకుంటాను, ఎవరినో బాగు చేశాను అనుకుంటాను? రోగం అంతా అక్కడ ఉంది. ఈ భేద బుద్ధిలో, అసలు భేద బుద్ధిలో నా ఉపాధి వేరని మీ ఉపాధి వేరు అనుకుని, మీ ఉపాధిలో ఉన్నవాడు నా ఉపాధిలో ఉన్నవాడు ఒక్కడే. ఉపాధులు తేడా ఉండొచ్చు, రంగులు తేడా ఉండొచ్చు, గుణాలు తేడా ఉండొచ్చు, అలవాట్లు తేడా ఉండొచ్చు, అప్పుడు అంతర్యామిగా ఉన్నాడు ఒక్కడే, అంతర్యామిగా ఉన్నాడు ఒక్కడే. మనకి చిన్న విషయం కూడా అర్థం కాదు. నా ఉపాధి రోగం వస్తే 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను, నేను ఎవరికి ఉపకారం చేశాను అనుకోను. మీ ఉపాధికి ఏదైనా రోగం వస్తే 100,000 రూపాయలు ఖర్చు పెడితే వారికి ఉపకారం చేశాను, వారిని ఉద్ధరించాను అనుకుంటున్నాను. ఇది భేద బుద్ధి. ఈ భేద బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కర్తృత్వం నుంచి వస్తుంది. అది రక్షించకుండా అశాంతి రక్షించకూడదు. నువ్వు ఎవరినో ఉద్దరిస్తున్నావు అనుకుంటానంటే నీకు ఇతరులు ఉన్నారన్నమాట, నీకంటే ఇతరులు ఉన్నారు. దానివల్ల అలా చేయటం వల్ల నీకు పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. మీరు అర్థం చేసుకోవాల్సినది, మీరు అజ్ఞానంలో ఉండి కర్తృత్వంలో ఉండి మీరు మంచి పనులు చేయొచ్చు, దానివల్ల మీకు జ్ఞానం రాదు, పుణ్యం రావచ్చు, అనుభవిస్తే పోతుంది కాల ప్రవాహంలో. పై ఇంకోటి, మనకు పుణ్యం వచ్చేసింది అనుకోండి, పుణ్యం వచ్చినప్పుడు కొన్ని భోగాలు కూడా వస్తాయి. మనకి బాగా పుణ్యం వచ్చేసింది అనుకోండి, మనం అందరం బంగారు పిచ్చుకలు అయిపోయాం అనుకోండి, అప్పుడు అయినప్పుడు కొన్ని భోగాలు కూడా వస్తాయి. ఆ భోగాలు వచ్చినాయి, ఆ భోగాలు అనుభవిస్తాం. మనకు అర్థమవుతుంది, ఆ భోగాలు మనం అనుభవిస్తాం. ఆ భోగాలు అనిపించినప్పుడు కొన్ని వాసనలు పడతాయి, అనిపించినప్పుడు కొన్ని వాసనలు పడతాయి, చివరికి శరీరం పోతుంది, భోగాలు పోతాయి. ఈ వాసన ఉంటాయి కదా, శరీరం పోతుంది, భోగం అనిపించినప్పుడు వాసన పడుతుంది, ఆ వాసన మటుకు వచ్చి జన్మలకు సిద్ధమవుతాయి. మరి ఈ భోగం వల్ల వచ్చే నష్టం ఇదే ఉంటుంది. ఓ, అది గణపతి శాస్త్రి గారు ఏమన్నారంటది, నువ్వు భోగం అనిపిస్తావు, నువ్వు భోగం అనిపిస్తావు, నువ్వు భాగం అనిపిస్తావు. అనిపించినప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటుంది, అనిపించడం చెప్పు బాగానే ఉంటుంది. అది ఎలాగైనా భవిష్యత్తులో రోగాల కింద వస్తాయి, అది వదిలేయండిక. ఈ జన్మలో మనం అనిపించే రోగం, ఈ జన్మలో మనకు వచ్చే రోగాలన్నీ పూర్వజన్మలో అనిపించిన భోగాలన్న సంగతి మనకు తెలియదు. ఈ జన్మలో మనకు వచ్చి శరీరానికి వచ్చే రోగాలన్నీ మనం పూర్వజన్మలో శరీరాలతో అనిపించిన భోగాలే రోగాల కింద వస్తాయి. మనం ఏం చెప్తున్నాము సబ్జెక్ట్ ఇక్కడ? భోగం అనిపించినప్పుడు కృతి మహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. ఇక్కడ పొట్టి పచ్చి విరగాలే పెట్టాడు ఇక్కడ. ఇది పొట్టి పచ్చి విరగా ఎలా ఉంటుందంటే పొట్టిగానే ఉంటుంది, పొడుగు పచ్చి విరగాలే మెరుగు కారం తక్కువ ఉంటుంది. ఈ పొట్టి పచ్చి మిరిగాయలు ఎలా ఉంటాయని పొట్టిగా ఉన్నాయనుకుంటాం, కారం ఎక్కువ ఉంటుంది అంతలో. కృతి మహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. మీరు ఏదో మంచి పని చేస్తారు, మంచి అజ్ఞానంలో ఉన్నప్పుడు మంచి పని చేస్తారు అనుకోండి, కర్తృత్వంతో చేస్తాడు కదా వీడు, ప్రతి కర్మను కర్మను యోగంగా చేయలేడు కదా వీడు, అయితే ఏదో మంచి పని చేస్తాడు, ఫలితం వస్తుంది. ఆ కర్మ ఫలితం వల్ల ఏమొస్తుంది? భోగం వస్తుంది. ఆ కర్మ ఫలితం వల్ల ఏమొస్తుంది? ఆ భోగం వస్తుంది. ఆ భోగాన్ని శుభ్రంగా అనుభవిస్తాడు. నీకు అర్థమవుతుంది, ఆ భోగాన్ని ఏం చేస్తాడు? అనుభవిస్తాడు. నీకు అర్థమే, వీడు చివరికి వచ్చేది ఏంటంటే, వీడు చివరికి లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు, మిగిలేదు వర్రీ ఆడికి. మనం అసలు మనం ఎందుకు పోతున్నాం? మనం వర్రీ కోసం పోతున్నాం, బతకడం కోసం పోతున్నాం. మనకే తెలియదు, ఎవరిని చూసినా బిజీ బిజీ అంటాడు, వర్రీ వర్రీ అంటాడు, ఏంటో తెలియదు మనకి. ఎవడు చూసినా బిజీ అంటాడు, ఎవడు చూసినా వర్రీ అండి, వర్రీగా ఉన్నాం, వర్రీగా ఉన్నాం అన్నాడు. పైసలు ఉన్నోడికి అదే పని, పైసలు లేనివాడికి అదే పని, చదువుకున్నాడికి అదే పని, చదువు లేనివాడికి పని. అలా వర్రీ కోసం బతుకుతున్నాం, బతకడం కోసం బతుకుతున్నాం, మనకి జ్ఞానం కోసం బతుకుతున్నాం, అది రోజు వర్రీ పడి వర్రీ పడి చావటానికి వచ్చుతున్నాము. ఇంక వర్రీయే పనే, వర్రీయింగ్ 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 బిజీ బిజీ వర్రీయింగ్ వర్రీయింగ్. పతన కారణం, నీకేదో భోగం వస్తుంది, పుణ్యం చేస్తావు, పుణ్యం చేసినప్పుడు ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఏ రూపంలో వస్తుంది? భోగ రూపంలో వస్తుంది. దాన్ని అనుభవిస్తావు, ఆ భోగాన్ని అనుభవిస్తావు. అక్కడ బాగా బాగా గణపతి శాస్త్రి గారు చిన్న పొట్టు పచ్చి పని చేశారు అక్కడ. గతి నిరోధకం, గతి అంటే మన డెస్టినేషన్, మోక్షం, నిర్వాణ సుఖం. నిర్వాణ స్థితి కాదు అది, నిర్వాణ సుఖం, మోక్ష సుఖం, స్వర్గరాజ్యం తాలూకు సుఖం. అది స్థితి కాదు, ఒక హ్యాపీనెస్, 100% హ్యాపీనెస్ లో ఉంటాడు. పైగా డైల్యూటెడ్ హ్యాపీనెస్ కదా, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, ఎండ్ లెస్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఒకసారి మీకు వచ్చింది అనుకోండి, దానికి భోగానికి ముగింపు ఉంటుంది, ఆత్మసుఖానికి ముగింపు లేదు. భోగానికి ముగింపు ఉంటుంది, ఆత్మసుఖానికి ఎండ్లెస్. అది ఎండ్లెస్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అండ్ డైల్యూటెడ్ హ్యాపీనెస్ ఆల్సో. మళ్ళీ డైల్యూటెడ్ అయితే, ఆ హ్యాపీనెస్ డైల్యూటెడ్ అయితే నీకు పునర్జన్మ వచ్చేస్తుంది. ఇక్కడ గతి నిరోధకం, ఇది ఇక్కడ ప్రమాదం. ఇక్కడ గణపతి శాస్త్రి గారు తీసుకొచ్చి పొట్టి పచ్చిమిరగా పడేశారు. ఫలమ శాశ్వతం, అక్కడ వరకు పర్లేదు, బాగానే పోయి అనిపిస్తుంది, పోతుంది, అనిపిస్తాడు. కానీ నువ్వు అనిపించినప్పుడు కొన్ని వాసనలు పడతావు, నీకు భోగం అనిపిస్తావు. భోగం అనిపించినప్పుడు ఏం చేస్తావు? కొన్ని వాసనలు పడుతుంది. ఆ వాసన ఏం చేస్తున్నట్టండి, మన ముఖాన్ని ఆత్మజ్ఞానం వైపుకి, మోక్షం వైపుకి, అమృతానుభవం వైపుకి మన ముఖాన్ని ఆ వాసన తిరగనివ్వదట్టండి. అసలు అంటే మోక్షం పొందుదామా లేదనా అసలు ప్రయత్నం కూడా చేయమట్టండి. అసలు ఎటర్నల్ స్టేట్ ఒకటి, ఆ స్టేట్ ని మనం పొందుదామని తలంపు కూడా రానివ్వదట్టు. ఏది ఈ భోగ వాసన, ఆ వాసన వస్తుంది. ఒకసారి మంత్రి చేశాడు అనుకోండి, అక్కడ అనుకోండి మళ్ళీ ఎప్పుడు మంత్రి చేద్దాం, మళ్ళీ ఎప్పుడు చావటానికి సిద్ధంగా ఉంటాడు. మీకు అర్థమవుతుంది, ఒకసారి మంత్రి చేశాడు అనుకోండి, మళ్ళీ మంత్రి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మంత్రి ఎప్పుడు వస్తున్నాయి. మంత్రి చేసినప్పుడు ఎంతో కొంత భోగం అనిపిస్తాడు. చుట్టూరు నాలుగు ఫోన్లు ఉంటాయి, నాలుగు జవాన్లు ఉంటారు, ఆఫీస్ ఉంటుంది, నాలుగు చిన్న కార్లు ఉంటారు, సార 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 అని కూడా ఒక ఉంటాడు, మేడం 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 అని ఒక ఉంటాడు. ఇదంతా ఫాల్సో అయిపోయిన అడిగి తెలియదు వాడికి. ఈ సబార్డినేషన్ ఏదో ధన ఇలా నమస్ ఇలా కూర్చోడు ఒక ఉంటాడు, ఇలా కూర్చోడు ఒక ఉంటాడు, ఏదో వస్తా ఉంటాడు. అదే అది ఒక రకమైన ఆయన ఏది పెసరెట్టు తినట్టు ఉంటుంది. ఎప్పుడో సడన్ గా ఊడిపోతుంది ఆ పదవాడు, నోటీస్ లేకుండా ఊడిపోతుంది సడన్ గా. మంత్రి వర్గాన్ని భర్తలు చేశారు రాష్ట్రపతి గారు అంటాడు, ఎప్పుడు మిడ్ ఎయిట్లు ఎప్పుడు వస్తుంది అది సడన్ గా పోతున్నాడు. ఇంకా అక్కడి నుంచి అది వాడంటే ఎవడో పలకరించడం. ఈ మధ్యన కేంద్రంలో మంత్రి గారు చేశారు, చాలా కాలం చేశారు. ఈ మధ్య నేను మన ఏదో సిటీలో ఉంటే ఆ మంత్రి గారు మా ఇంటికి వచ్చి, వాళ్ళు చుట్టాలు అండి, చుట్టాలు కాకపోతే చుట్టాలు మా ఇంటికి వచ్చి 10 రోజులు ఉంటానన్నారు. మీ ఇంటికి ఎందుకు వస్తారంటే కాలక్షేపం అవటాలది మీ ఇంటికి వస్తారు. కేంద్రంలో క్యాబినెట్ చేసిన మినిస్టర్ పట్టిన కచ్చి కాలక్షేపం అవటాలది మీ ఇంటికి వచ్చి 10 రోజులు ఉంటాన్నారు. ఎందుకు చుట్టాల మీద ప్రేమకి ఇక్కడ కాలక్షేపం అవటాలి ఎవడో పలకలేదు. ఆ అధికారం ఏం చెప్పి సార్ సారే మేడం 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 ఇంకో మాట రాదు, సార్ 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 సారే అది నిజం అనుకుంటే వాడు పాపం. అది కనీసం ఇక్కడ వ్యక్తిని ఎవడో గౌరవించడం లేదు, అధికారాన్ని గౌరవిస్తున్నారు, నన్ను ఎవడో గౌరవించడం లేదు, సీట్ ని గౌరవిస్తున్నాడని విచక్షణ కూడా అనుకుండదు. ఇంకా సార సార ఒకటే సార్ చారు కాదు సార్. ఇక్కడ గణపతి శాస్త్రం ఇది బాగా వినండి, గతి నిరోధకం. నువ్వేదో చేస్తావు, భోగం అనిపిస్తావు, ఏదో అధికారాన్ని ఎంజాయ్ చేస్తావు, డబ్బుని ఎంజాయ్ చేస్తావు, లేదా ఇంకోటి 90 రకాలుగా ఎంజాయ్ చేస్తావు. నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు నీకేమవుతుందంటే వాసన టెండెన్సీ పడిపోతుంది, మళ్ళీ మళ్ళీ అది రిపీట్. ఆ సంసారం అంటేనే రిపిటేషన్. ఏళ్ళ తాగిన కాసే రేపు తాగుతాం అంతే కదా, ఏళ్ళకి తిన్న అన్నమే రేపు తింటాం, ఏళ్ళ చేసుకున్న సంసారమే రేపు చేస్తారు. సంసారం అంటే రిపిటేషన్ అని అర్థం. రిపిటేషనే సంసారం. ఏడు బతికిన అదే పనాడికి సంసారం అంటేనే రిపిటేషన్. అయితే ఏమవుతుంది టెండెన్సీ ఏమవుతుంది, ఈ ఉద్యోగం బాగుంది అనుకుంటాడు, ఈ భోగం బాగుంది అంటాడు, ఆడు కర్తృత్వంతో అనిపిస్తాడు ఆ భోగాన్ని. మీకు అర్థమవుతుంది కదా, కర్తృత్వంతో అనిపిస్తాడు. ఆ మన జ్ఞానితో ఈ విషయాలు పోల్చుకోకూడదు. జ్ఞాని చేస్తాడు చేయడం అది వేరే విషయం. కృష్ణుడు అబద్ధం చెప్పాడు లేదా అబద్ధం చెప్పలేదు, అలా పోల్చుకోకూడదు మనం. అలా పోల్చుకుంటే కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు మనం ఎత్తగలమా. కృష్ణుడు పాండవులు కేకేసి అబ్బాయి రాత్రి అందరూ నిద్రపోయాక మీ తాతగారి దగ్గరికి వెళ్ళి తాతయ్యా తాతయ్య నువ్వు చచ్చిపోయిన అడిగిరమ్మా, ఇవి భగవంతు ఏంటి ఇలా చెప్పాడు ఏంటి అనుకుంటాము. కృష్ణుడు ఏమన్నా అంటే పాండవులు రాత్రి 12 ఇంటికి అందరూ నిద్రపోయాక తాతయ్య తాతయ్య నిన్ను మేము చంపలేము, అంటే నువ్వు చచ్చిపోవని అడిగిరమ్మన్నాడు, మనవల్ని అడిగిరమ్మన్నాడు. అడు కృష్ణ పాండవులకి తల్లి కృష్ణుడే, తండ్రి కృష్ణుడే, అమ్మ కృష్ణుడే, దేవుడు కృష్ణుడే, గురువు కృష్ణుడే, అన్ని కృష్ణుడు ఇది అడిగారు. మరి తాతయ్య తాతయ్య నువ్వు యుద్ధం చేస్తాంటే మాకు జయం రాదు, అంటే నేను చచ్చిపోతానులేని పలానా రకంగా యుద్ధం చేయనని ఆయన ఉపాయం చెప్పాడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కృష్ణుని దేవుడు ఏంటి అనిపిస్తుంది. అలా కాదు, అలా పోల్చుకోకూడదు పెద్ద వాళ్ళతో. వాళ్ళు చేస్తారు చేయరు, ఎందుకు చేశారో ఎందుకు చేయరో మనకు అర్థం కాని విషయాలు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు అబద్ధం చెప్పాడని మనం అనుకుంటాం, కానీ కృష్ణుడు ఇలా అడిగాడేంటి అనుకుంటాం, కానీ మరి ఆడిన మాట తప్పాడు ఈ చక్రం పట్టుకున్నాడు అనుకుంటాం, కానీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు మనం ఎత్తగలమా. అంచేది ఏం చెప్తారంటే కృష్ణుడు అనుకుంటే దేవుడు అవలేదు, స్వయంగా దేవుడు. వాడు చెప్పినట్టు చేయండి, చేసినట్టు చేయకండి. కృష్ణుడు ప్రాణాయామం చేసి దేవుడు అవ్వలేదు, కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కదా, పై నుంచి కిందకు వచ్చిన వాడు. తర్వాత వాళ్ళు ఏది వాళ్ళు ఏదో అనుకున్నారు, ధర్మాన్ని ప్రతిష్ఠించాలని. ధర్మాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నప్పుడు మాట కూడా తన అత మెకానికల్ గా యాంత్రికంగా బాడీ దానికి అనుగుణంగా వాడు ధర్మ ఆ శరీరం మన శరీరాల లాంటి కాదు, కృష్ణుడి శరీరం ఓ ధర్మస్థాపన కోసం వచ్చిన శరీరం, మెకానికల్ గా దానికి అనుగుణంగా మాట చెప్పేస్తుంది ఆ బాడీ. అయితే వాళ్ళతో మనం పెద్దవాళ్ళతో మనం పోల్చుకోకూడదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు కృష్ణుడితో పోల్చుకోకండి. మరి కృష్ణుడు అబద్ధం చెప్పాడు, మీరు చెప్తే కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, మీరు ఎత్తగల ఎవరైనా ఇందులోని ఎవరైనా ఎత్తిగోళ్ళు ఉన్నారా కృష్ణుడి దాకా? మీరు అలా మన లగేజ్ మనమే ముడుచుకోలేకపోతున్నాం కదా ప్లాట్ఫారం మీద. అంటే ఆ పోలికలు వద్దు, అలాగే వారు చేస్తారు చేయరు, అది ఇచ్చిపెట్టారు. అంటే కృష్ణుడికి కృష్ణుడు చెప్పినట్టు చేయకండి, చెప్పినట్టు చేయండి, చేసినట్టు చేయొద్దు. అంటే వారి మాట శాస్త్రం మనకు అంతే, వారి మాటే శాస్త్రం, వారి మాటే శాస్త్రం, అలా బాగుపడతాం మనకి. ఇంకేంటి ఆ శరీరం ఎందుకు వచ్చిందో, ధర్మ సంస్థాపన అర్థం శరీరం వచ్చింది, దాన్ని బట్టి ఆ శరీరం ఎలా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా మనం పోల్చుకోకూడదు, అలా పోలికలు వదిలేయండి. ఏమైంది కాదు, వీడు ఏమని ఎవడో ఉపకారాలు చేస్తానంటున్నాను, వీడు ఒకడు ముగిసి తొందరగా ముగిందా ఉండదు. అదే ఇది ఇది గుర్తుపెట్టుకోండి, ఏది గతి నిరోధకం. మీరు భోగాలనిపిస్తే భోగం వల్ల ఏమవుతుంది, వాసన పడుతుంది, వాసనలోంచి ఏమొస్తుంది తలంపు వస్తుంది, తలంపులోంచి మాట వస్తుంది, మాటలోంచి చేత వస్తుంది, మళ్ళీ యాక్షన్ వస్తుంది, మళ్ళీ యాక్షన్ లోంచి ఏం పడుతుంది, మళ్ళీ వాసన పడుతుంది. ఇది దీని ఏమన్నాడు, ఉప్పు సముద్రం కాదు, ఇది కర్మ సముద్రం, ఇదే సంసార సముద్రం అంటే. ఇది ఉప్పు సముద్రం కాదు, నువ్వు భోగం అనిపిస్తావు, ఇది చక్రం, ఇది ఈ చక్రంలోంచి నేను బయట ఏదో మోక్షం ఉంటుంది, నిర్వాణ స్థితి ఉంది, దాన్ని పొందాలని తలంపు కూడా నీకు ఎరయ్యేది కానివ్వదు. ఏది ఈ కర్మ సముద్రం, ఏదో చేశావు, ఏదో వచ్చింది అనుభవించావు, అనుభవించినప్పుడు ఈ శరీరం అనుభవించిన శరీరం పోతుంది, కానీ వాసన మూట కట్టుకుంటుంది, ఆ వాసన నుంచి తలంపు వస్తుంది, తలంపు నుంచి మాట వస్తుంది, మాట నుంచి చేత వస్తుంది, మళ్ళీ ఏదో చేస్తావు, మళ్ళీ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు వాసన పడుతుంది, మళ్ళీ వాసన నుంచి ఏం పడుతుంది, తలంపు. ఈ కర్మచక్రంలోంచి ఎవడో గురువు అనుగ్రహం, ఎక్కడో డివైన్ ఇంటర్ఫరెన్స్, ఎవడో గురువు అనుగ్రహం, ఏదో అన్సీన్ పవర్ ఉన్న వాళ్ళకి నీ కర్మ సముద్రం నుంచి సర్వసాధారణంగా మానవుడు బయటకు రాలేదు. ఎక్కడో ఏదో డివైన్ ఇంటర్ఫరెన్స్ ఎక్కడ రావాలి, ఆ తులసీదాస్ గారికి వచ్చినట్టు ఏదో డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా కేవలం మన ప్రతిభ వల్ల, కేవలం మన తెలివితేటల వల్ల, కేవలం మన సాధన వల్ల, కేవలం మన ప్రయత్నం వల్ల ఈ కర్మ సముద్రం నుంచి బయటికి రాలేము. గురువు అనుగ్రహం వల్ల, లేకపోతే ఈశ్వర అనుగ్రహం వల్ల, ఎక్కడో మన లైఫ్ లో డివైన్ ఇంటర్ఫరెన్స్ రాకుండా అజ్ఞానం నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. మన తెలివితేటలు సరిపోవు, మనకి తెలివితేటలు ఏముంది, ఆ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. గతంలో ఏ జన్మలో ఉన్నా మనకు తెలియదు, మళ్ళీ మళ్ళీ ఏ శవాన్ని మొయ్యాలో మనకు తెలియదు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానికి ఇతరులు లేరు. అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానికి ఇతరులు లేరు. జ్ఞాని తానుగా ఉంటాడు, అజ్ఞాని నేనుగా ఉంటాడు. జ్ఞాని ఎలా ఉంటాడు, తానుగా ఉంటాడు. అజ్ఞాని ఎలా ఉంటాడు, నేనుగా ఉంటాడు. వాడు ఉంటాడు జ్ఞాని ద్వారా, ఆ శరీరం ద్వారా ఇలా చేయాలి అలా చేయాలని వాడు అనుకోడు. వాడు ద్వారా అపూర్వమైన కర్మ, అపూర్వమైన కర్మ, ఉత్తమమైన కర్మ, మీకు అర్థమవుతుందా? వాడి ద్వారా శరీరం ద్వారా జరిగిపోతా ఉంటుంది అంతే. వాడికి ఏమి ఇలా చేయాలి అలా చేయాలని, అలా వాడి శరీరం ద్వారా ఎప్పుడైతే అక్కడ జ్ఞానం ఉందో, పైరు ఎప్పుడైతే ఉందో, అక్కడ ఉపాధి ద్వారా జరగవలసింది జరిగిపోతా ఉంటుంది. అది మనం ఊహించలేని స్థితి. అది జ్ఞానంటే ముద్దు అనుకుంటాం మనం, జ్ఞానంటే ఏదో ముద్దులాగా ఉన్నాడని అనుకుంటాం మనం. కాదు, ఆ ఉపాధి ద్వారా ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంటే తన ఆకులు కనపడవు. అలాగే జ్ఞాని ద్వారా జరిగే కర్మ మన కళ్ళను అందుకోలేదు. ఆ జ్ఞాని ద్వారా జరిగే సహజమైన కర్మ మనం రెండు కళ్ళు అందుకోలేము. ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంటేనే ఆకులు మనకు కనపడవు. అయితే వాడి ద్వారా జరగవలసింది ఏదో జరిగిపోతాడు. తర్వాత వాళ్ళు మన అహంకారం పిడికిల్లో ఉన్నాం, వాడు ఈశ్వరుడి చేతుల్లో ఉంటారు. వాళ్ళ శరీరం ఎక్కడ ఉంటుంది, ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. అక్కడ ఈశ్వరుడికి భిన్నంగా వాళ్ళు ఏమున్నావు అని అనిపించదు. ఈశ్వరుడికి భిన్నంగా ఏమో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, దేర్ ఈజ్ ఉష, దేర్ ఈజ్ ఉష, దేర్ ఈజ్ ఉష, దేర్ ఈజ్ ఉష, దేర్ ఈజ్ నో ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్, దేర్ ఈజ్ నో ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్, హూ ఈజ్ దట్ ఉష? భగవాన్ చెప్పింది భగవంతుని మనం తెలుసుకున్నాం కాదు, భగవంతుడికి భిన్నంగా మనం ఉన్నామని అనుకుంటున్నా, భిన్నంగా ఉన్నవాడు ఎవడని? హూ ఈజ్ దట్ ఐ? హూ ఈజ్ ఉష? హూ ఈజ్ ఉష? దేర్ ఈజ్ ఉష, హూ ఈజ్ ఉష? ఇన్ రియాలిటీ దేర్ ఈజ్ నో ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్. కానీ నువ్వు అనుకుంటున్నా కదా నేను సెపరేట్ గా ఉన్నాను అనుకుంటున్నా కదా. ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్, హూ ఈజ్ దట్ ఉష? అది ఇక్కడ ఆన్సర్. ఆ ఆన్సర్ వస్తే మనకు జ్ఞానం కదా, అప్పుడు ఫైనల్, అది అల్టిమేట్ స్టేట్, అది ఫైనల్ స్టేట్, అల్టిమేట్. అది యథార్థం చెప్పాలంటే భగవంతుడు ఉన్నాడు మనం లేం, భగవంతుడు ఉన్నాడు మనం లేము. అసలు మన శరీరాల ద్వారా జరిగింది కూడా భగవంతుడి సంకల్పాన్ని బట్టే జరుగుతుంది. భగవంతుడే ఉన్నాడు, ఒకటే భగవంతుడు ఉన్నాడు మనం లేము. మనం ఏమనుకుంటామంటే నాస్తికుల మాట వదిలేదు, మనం ఉన్నాం దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, మనం ఉన్నాం భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాం. అయితే భగవంతుని తెలుసుకునే వరకు మనం ఉన్నామని బుద్ధి మనకు పోదు. ఇక మీరు గ్రహించాలి, ఇప్పుడు మనం ఉన్నాం భగవంతుడు కూడా ఉన్నాడని అనుకుంటున్నాం. ఈ బుద్ధి విడిచిపెట్టదు మనం, ఈ పాడు బుద్ధి మనం విడిచిపెట్టదు. భగవంతుని తెలుసుకునే వరకు, భగవంతుని తెలుసుకునే వరకు మనం ఉన్నామని మనం ఆయనకి సెపరేట్ గా ఉన్నామని బుద్ధి మటుకు నశించదు. ఆ సెపరేట్నెస్ నశించదు ఎప్పుడు? ఆ యూనివర్సల్ కాన్షియస్ లో మనం ఐక్యం అయ్యేవరకు, యూనివర్సల్ స్పిరిట్, ఆ యూనివర్సల్ బ్లిస్, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ లో మనం ఐక్యం అయ్యే వరకు ఆ సెపరేట్నెస్ పోదు. మనకి ఎంత ప్రయత్నం చేసినా ఆ సెపరేట్నెస్ పోదు. అయితే మీరు ప్రయత్నం మీరు చేస్తుంటే మీకు ఎటువంటి బుద్ధి కలగజేస్తే మీకు అమృతానుభవం కలుగుతుందో అటువంటి బుద్ధిని నేను మీకు ప్రసాదిస్తా అన్నాడు భగవంతుడు. అది పుణ్యకర్మ కూడా, పుణ్యకర్మ చేసేవాడు కదా, అది జ్ఞానంలో చేయటం కాదు, చెయ్యడాడు ధర. జ్ఞాని పని చేయడు, జ్ఞాని ద్వారా పని జరుగుతుంది, చేయటం వేరు జరగటం వేరు. జ్ఞాని ఉరికే జ్ఞాని దేహం ఎవరి చేతిలో ఉంటుంది? ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. ఆ శరీరాన్ని ఎక్కడ ఎలా చెప్పాలో ఈశ్వరుడు చూసుకుంటా ఉంటాడు. మన శరీరం అహంకారం చేతిలో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అహంభావం నశిస్తేనే కానీ ఆత్మభావన కలగదు. ఆత్మభావన కలిగా కాదు, బాడీ ఏంటి, సెన్సెస్ ఏంటి, మొత్తం కూడా ఆత్మ ఆ చైతన్యం యొక్క కంట్రోల్లోనే ఉంటాయి. ఆ చైతన్యం యొక్క కంట్రోల్, ఆ చైతన్యం అనేది మీరు ఊహించినట్టు లేదు. మీ కళ్ళకు కనపడకపోవచ్చు, మీ బుద్ధికి అందకపోవచ్చు, అది మీ ఆ చైతన్యం అనేది ఎలా ఉండాలో అలా ఉంది, కానీ మీరు అనుకున్నట్టు లేదు. ఆ చైతన్యం అనేది ఎలా ఉండాలో అలా ఉంది, కానీ మీరు అనుకున్నట్టుగా లేదు. మనం అనుకునే మంచి చెడ్డలు, మనం అనుకునే గుడ్డు బ్యాడ్ మనం అనుకుంటే హెచ్చు తగ్గులు, మనకుండే ఈ సెన్స్ నాన్ సెన్స్ ఇటువంటి అక్కడ లేవు. చైతన్యం లేదు, ఆ ద్వైతానికి అక్కడ ఆస్కారం లేదు. ఉన్నది ఒకటంటే ఒకటే, ఆ ద్వైతం అక్కడ ద్వైతానికి ఆస్కారం లేదు. ద్వైతం అంటే నీ క్రియేషనే, నీ ఫిక్షనే. ద్వైతం అంటే డ్యూయాలిటీ అంతా నీ ఫిక్షనే. అయితే ఆ డ్యూయాలిటీ కొద్ది దెబ్బలు కనుక నువ్వు తట్టుకోగలిగితే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే నాన్ డ్యూయాలిటీ స్టేట్ ని పొందుతావాలి. అదే సాధన. సాధన అంటే అదే. ఇప్పుడు మేము పొద్దున్నే పూజ చేస్తున్నామండి, పొద్దున్నే జపం చేస్తున్నామండి అంటాడు కదా. చేస్తాడు జపం చేస్తాడు, కానీ అప్స్ అండ్ డౌన్స్ వచ్చేటప్పటికి, సుఖదుఖాలు వచ్చేటప్పటికి, ఆ ప్రారంభం కొట్టే దెబ్బలు, అనుకూలం కొడితే పొంగిపోవటం, ప్రతికూలం కొన్ని డిప్రెషన్ అయిపోవటం, ఇవి అది కూడా సాధారణ సంగతి మీకు తెలియటండి. పూజ ఒకటే సాధన అనుకుంటున్నారు. అదే మన హిందూ మతంలో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది పీఠాధిపతులు కూడా ఉదయం 6 మొదలు పెడతాడు పూజ పీఠాధిపతి. ఆ పీఠాధిపతి 12 పూజ, 12 పీజు పూజ పూర్తి చేస్తాడు, తర్వాత తీర్థం అంటాడు, తర్వాత తీర్థం ఇస్తానంటాడు. మంచిది, అన్ని గంటలు పూజ చేసేపోతు ఇంతమంది జనం ఉన్నారు, గంట సేపు సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా. వాళ్ళు పైగా శాస్త్ర పండితులు కదా, వాళ్ళు ప్రస్థాన సమయం చదివిన వాళ్ళు కదా. 6 మొదలు పెట్టి 12 పూజ పూజ చేసి ఈ తర్వాత తీర్థం పుచ్చుకోమంటాడు. పోనీ ఈ పూజ మధ్యలోనే ఏది అక్కడో చోట బ్రేక్ చేసి ఒక గంట సేపు సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా. అసలు మన హిందూ మతంలో పూజ 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 తప్పించి శ్రవణ మననాలు, శ్రవణ మననాలకు మన హిందూ మతంలో ప్రాముఖ్యత లేకుండా పోయింది. అసలు నువ్వు శ్రవణం చేయకుండా మరణం ఎక్కడ చేస్తావు? సద్గతి శ్రవణం చేయాలి కదా. శ్రవణం చేయకుండా మరణానికి సద్గతి ఎక్కడ జరుగుతుంది నీకు? మరణం ఇదేంతో మరణం చేస్తావు శ్రవణం చేయకుండాని? ఆ హిందూ మతంలోని తగ్గిపోయిన శ్రవణ పని ఉండాలి. అక్కడ కేవలం సోషల్ వర్క్ చేస్తే చేయొచ్చు, సన్యాసి ధర్మం అక్కడ ధర్మాన్ని స్థాపించటం, నిన్ను ఎన్లైటెన్ స్టేట్ కి నిన్ను తీసుకురావటం సోషల్ వర్క్ అనేది సెకండరీ. అది నువ్వు చేయటం ఏంటి? సోషల్ వర్క్ చేయడానికి మామూలు కూడా చేస్తాడు, దానికి జ్ఞానం ఏమి ఉండక్కర్లేదు. ఒక జ్ఞాని నువ్వే తవ్వించక్కలు, నువ్వు తవ్వించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ జ్ఞాని చేసే పని, అతని ద్వారా జరగవలసిన పని జరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు నువ్వు పీపుల్ ధర్మ మార్గంలో ప్రయాణం చేయించగలుగుతున్నావు? ఎంతవరకు వాళ్ళ యొక్క వివేకం పెంచగలుగుతున్నావు? ఎంతవరకు వాళ్ళకు ఉన్న డీప్ పీస్, వాళ్ళలో ఉన్న పీస్ ఎంతవరకు వాళ్ళ చేతికి అందగలిగేటట్టు చేస్తున్నావు? జనసామాన్యానికి నువ్వు ఎంతవరకు గైడ్ చేస్తున్నావు? అది ముఖ్యం. ఇదంతా వదిలేసి ఎక్కడ గోడ కట్టిస్తానంటే ఏంటి? ఈ సబ్జెక్ట్ అంతా వదిలేసి ఎక్కడైనా అక్కడ గోడ కట్టించాలంటే అది పొలిటీషియన్స్ చేస్తున్నారు కదా గోడ కట్టించడం. నువ్వు చేయటం పొలిటీషియన్స్ చేస్తున్నారు గోడ కట్టించడం. నువ్వు కట్టించకూడదనగా ఎన్ని సెకండరీ, సన్యాసిగా ఎన్ని సెకండరీ. అది నేను చెప్పింది సోషల్ వర్క్ చేయకూడదు సన్యాసి అని అంటలేదు, అన్ని సెకండరీ. తర్వాత ఇంకోసారి నేను చెప్తాను, ప్రజలను ఉద్దరిస్తానంటున్నాడు ఒకడు, ప్రజలను బాగు చేస్తానంటున్నాడు. అంటే వాడు భగవాన్ అని చెప్తున్నారు, ముందు నువ్వు బాగు చేసుకో, నువ్వు బాగు చేసుకో. నిన్ను బాగు చేసుకున్న తర్వాత ఇతరులంటూ నువ్వు మిగిలితే వాళ్ళు కూడా బాగు చేసేది కదా. ముందు నువ్వు బాగు చేసుకో, ముందు నిన్ను బాగు చేసుకో. ముందు నిన్ను బాగు చేసుకున్నాక అప్పుడు ఇతరులు మిగిలిపోయారు అనుకో నీకు, అప్పుడు వాళ్ళందరినీ బాగు చేసేది కదా. ముందు నిన్ను ఉద్ధరించుకో. నువ్వు నీ మనస్సే నీకు నిజమైన స్నేహితుడు, మన మనస్సే నిజమైన విరోధి కూడా మన మనస్సే. అంటే కృష్ణుడు గీతలో ఏం చెప్తాడు, ముందు నీ మనస్సును మచ్చిక చేసుకో. మన మనస్సు మనకు స్వాధీనంలో ఉందనుకోండి, మన మనస్సు మనం చెప్పినట్టు వింటుంది అనుకోండి, ఈ సృష్టిలోని 300 కోట్ల జనం మనకు శత్రువులుగా ఉన్నా మనకు అశాంతి తీసుకురాలి. నా మనస్సు నాకు స్వాధీనంలో ఉందనుకోండి, అది నేను చెప్పినట్టు వింటుంది అనుకోండి, నా మనస్సు నాకు స్నేహితుడిగా ఉందనుకోండి, సృష్టిలో 300 కోట్ల మంది జనం నాకు ఎన్మీస్ అయితే వాళ్ళు నాకు అశాంతి తీసుకురాలి. జ్ఞాని నేనుగా ఉండడు, తానుగా ఉంటాడు. అది నువ్వు నిన్ను బాగు చేసుకో, నిన్ను బాగు చేసుకో. అప్పుడు ఇతరులను కూడా బాగు చేస్తానని బుద్ధి ఉంటే ఇతరులు అప్పుడు కనిపిస్తా అంటే బాగుంది. ఇతరులు నువ్వు జ్ఞానం సంపాదించు, నువ్వు జ్ఞానం సంపాదించుకో. నీకే తినటానికి తిండి లేనప్పుడు హైదరాబాద్ లో అన్నసత్రం పెడతానంటావేంటి? నీకు తినటానికి తిండి లేదు. నువ్వు హైదరాబాద్ లో అన్నసత్రం పెడతానంటావేంటి? నీకు జ్ఞానం ఉండలేదు. నీకు జ్ఞానం ఉంటే ఇతరులు నీ ద్వారా ఉద్దరం పడతారు, నేను ఐడియల్ గా తీసుకుంటారు, ఇతరులే నీ ద్వారా ఉద్దరం పడతారు. వాడు జ్ఞాని తనకంటే భిన్నంగా ఏది కనపడదు వాడికి. జ్ఞానికి తనకంటే భిన్నంగా ఏది కనపడదు. అది భగవాన్ ఏమన్నారంటే, నిజంగా నువ్వు సృష్టికి ఏదైనా మేలు చేయాలి నువ్వు అనుకుంటే ముందు నువ్వు ఆత్మజ్ఞానం కలిగింది, ఆత్మజ్ఞానం కనుక నీకు కలిగితే నీ ద్వారా ఎవరి వల్ల జరగని ఉపకారం సృష్టికి జరుగుతుంది. అది కళ్ళ కనిపించకపోవచ్చు, చెవులు వినిపించకపోవచ్చు. ఇంకోటి నిజమైన మహాత్ముడు ఏం చేస్తాడంటే, నీ పక్కన కూర్చుని వాడు నిన్ను అనుగ్రహించేటప్పుడు నీ పక్కన కూర్చుని వాడు కూడా తెలియాలని అనుకోడు. వాడు మహాత్ముడు నిన్ను అనుగ్రహిస్తున్నాడు అనుకో. నిజమైన మహాత్ముడు లక్షణం ఏంటంటే నిన్ను అనుగ్రహిస్తున్నాడు అనుకో, అది నీకే తెలుస్తూ ఉంటుంది. కానీ హార్ట్కి నీ పక్కన కూర్చుని వాడికి తెలియాలని వాడు అనుకోడు. అలా అనుకుంటే జ్ఞాని కాదు వాడు. నీ పక్కన కూర్చున్నవాడు కూడా తెలియాలని అనుకోడు వాడు. అది నీకే తెలుస్తూ ఉంటుంది. అధ్యయానికి అధ్యయ అనేది అనుగ్రహం అనేది. అది ఏ జ్ఞాని కూడా దయ లేకుండా ఉండడు, అనుగ్రహం లేకుండా ఉండడు, శాంతి లేకుండా ఉండడు. అది అనుగ్రహించాలని అనుగ్రహించాలి, అనుగ్రహించకుండా ఉండలేడు కాబట్టి అనుగ్రహిస్తాడు. ఎక్కువ రోజు రోజు కోపాలు తెచ్చేసుకోకుండా, కోపాలు ఏమి మనకు పే చేయదు. కోపం వల్ల మనకు పేమెంట్ ఏమి ఉండదు. రోజు రోజు కోపం చేసి రోజు రోజు కోపాలు తెచ్చేసుకుంటే ఏమవుతుందంటే మన స్వరూపానికి దూరం అయిపోతాం. చాలా మందికి కోపాలు జరుగుబాటుతాన వల్ల వస్తాయి. చాలా మంది కోపం లగ్జరీ, అవసరం లేకపోయినా కోపం వస్తా ఉంటుంది కొంతమందికి, అదే లగ్జరీ వాళ్ళకి. అయితే నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని అనుకుంటావు, అది లోకం ఎలా ఉండాలో అలాగ ఉంటుంది. ఈ సృష్టి లేనప్పుడు ఈ ప్రపంచం, మనం పుట్టక ముందు ఈ ప్రపంచం ఉంది. మన అందరం చనిపోయాక కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు, ప్రపంచం ఉంటుంది. ఇది సృష్టి కార్యం ఎలా జరుగుతూనే ఉంటుంది, సృష్టి కార్యం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇందులోంచి మనం బయటపడతాం అది వేరే విషయం, కానీ సృష్టి కార్యం ఇలా జరుగుతూనే ఉంటుంది. మనం లేనప్పుడు కూడా ఈ లోకం ఉంది, మన శరీరాన్ని చనిపోయిన తర్వాత కూడా ఈ లోకం ఉంది. మనం చనిపోయినప్పుడు మనం పుట్టక ముందు ఈ లోకాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు. మనం పుట్టక ముందు ఎవడైతే ఈ లోకాన్ని చూస్తున్నాడో మనం చనిపోయిన తర్వాత కూడా వాడే చూస్తూ ఉంటాడు ఈ లోకాన్ని. మీకు అర్థమవుతుంది? ఈ లోపల నువ్వు ఎంత, నువ్వు ఎన్నాళ్ళు పోతావు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతావు, పోనీ 50 ఏళ్ళు పోతావు, ఏం ఉద్ధరిస్తావు నువ్వు? ఈ ఉద్ధరిస్తానని చెప్పేవాడు ఎవడవు. నేను ఉద్ధరిస్తాను, లోకాన్ని ఉద్ధరిస్తాను, లోకాన్ని ఉద్ధరిస్తానని చెప్పాడు. నీలోని అజ్ఞానమా జ్ఞానమా? నేను లోకాన్ని ఉద్ధరిస్తాను, లోకాన్ని ఉద్ధరిస్తాను నిజంగా చెప్తున్నది అదిరై. ఆ చెప్పేవాడు, అజ్ఞానమా జ్ఞానమా? నువ్వు కర్తృత్వం పెట్టుకు చెబుతున్నావా, కర్తృత్వం లేకుండా చెబుతున్నావు? నేను నిజంగా నీకు జ్ఞానం ఉంటే నీకు డిఫరెంట్ గా లోకం కలపడుతుంది. అప్పుడు ఉద్ధరిస్తాననే భావన రాదు. ఇట్ ఈస్ ఎ ఫాల్స్ నోషన్, ఇట్ ఈస్ ఎ మియర్ నోషన్, ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్, ఇట్ ఇస్ నాట్ ఎ లాయల్ స్టేట్మెంట్, ఇట్ ఇస్ నాట్ ఎ రియల్ స్టేట్మెంట్. నేను ఉద్ధరిస్తాను ఉద్ధరిస్తాను అంటాను, ఉద్ధరిస్తాను అని చెప్పాడు. అక్కడ జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది. జ్ఞానం ఉంటే ఉద్ధరణ అనేది సహజంగా జరిగిపోతా ఉంటుంది. నేను ఉద్ధరిస్తాను ఆ తలంపు రాదు. ఎక్కడ జ్ఞానం ఉంటే, ఆ ఫై అగ్ని ఉంటే, అగ్ని లేనప్పుడు నేను ఎవరిని ప్యూరిఫై చేసేస్తున్నాను, ఎవరిలో ఉద్ధరిస్తున్నాను, ఎవరిలో ఉద్ధరిస్తున్నాను అంటావు? ఎవడన్నాడు నీకంటే భిన్నంగా ఉన్నాడా? ఎవడని నువ్వు ఉద్ధరించబడతాను? నీకంటే భిన్నంగా ఎవడని ఉన్నాడా? ఇప్పుడు ఇతరుల మాట ఎదురైంది, మనం ఎవరిని ఉద్ధరించేస్తున్నాం, ఎవరికి ఉపకారం చేస్తున్నాం మనం అనుకుందాం, ఇతరుల మాట ఎదురైంది. అప్పుడు మన ఈ మాటలన్నీ అజ్ఞానంలోని మాట్లాడుతున్నాం, జ్ఞానంలోని మాట్లాడుతున్నాం. మనం తెలుస్తూ ఉంటుంది కదా, అందరినీ బాగు చేసేస్తాం, అందరినీ ఉద్ధరించేస్తాం. మీకు అర్థమవుతుంది? ఈ మాటలన్నీ కూడా మనం అజ్ఞానంలోని మాట్లాడుతున్నాం, జ్ఞానంలోని మాట్లాడుతాం, మనకు తెలుస్తుంది కదా. శాస్త్రం అంటే ఏమి లేదు, మన బ్రెయిన్ ని బ్యాలెన్స్ చేసేది శాస్త్రం. కేపర్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ ఇది శాస్త్రం. కేపర్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ ఈ శాస్త్రం. బ్రెయిన్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసేది శాస్త్రం. అంటే నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఏదో ఉపకారం చేస్తున్నాను అనుకోవచ్చు. ఆ మాట చెప్పేటప్పుడు నువ్వు అజ్ఞానంలో ఉన్నావా, జ్ఞానంలో ఉన్నావా? అది ఇక్కడ కావాల్సింది. కొంతమంది మహాత్మున్నారు, మహర్షులు వాళ్ళ ద్వారా జరిగిపోయేదో జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి అసలు నేను ఉద్ధరిస్తున్నాను అనే తలం పోస్తాడు జ్ఞానే కాదు, అది జ్ఞానమా? నేను ఎవరిని ఉద్ధరిస్తున్నానని నాకు తలం పోస్తూ ఉంటుంది అనుకోండి, అది ఏమిటో గొడవ వదిలేండి, అది జ్ఞానమా? అది జ్ఞానం, అక్కడ ఆగండి మీరు. అది జ్ఞానమా? నేను ఎవరిని ఉద్ధరిస్తున్నానని అంటా అనుకోండి, ఆ మాట వదిలేదు, ఆహా అది జ్ఞానమా? ఇక్కడ ఆగి మీరు ఆలోచించండి, అది జ్ఞానమా? టైం అవుతుంది, ఇవన్నీ మత్తిలో చెప్పాను, ఏమైనా పొరపాటు మాటలు రావచ్చు. జ్ఞానం తాలూకు మత్తి కాదు, బిళ్ళల రంప బిళ్ళల మత్తు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల నీవు నేను అనగా, నీవు నేను అనగా, నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. ఆ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మన వచ్చేటప్పుడు బెదవాళ్ళలో పోటాగాను ఎవరో ఒక ఇంటికి ఎవరో తీసుకెళ్తే వెళ్ళాను. అందులో ఒక సీనియర్ ఉద్యోగి ఒక జూనియర్ ఉద్యోగి కెమిస్ట్రీ చెప్తున్నాడు, వాళ్ళు ఫార్మసీ సంబంధించిన వాళ్ళు బయో కెమిస్ట్రీ ఏదో చెప్తున్నాడు. చెప్తాను ఈ అబ్బాయికి మీరు అతను ఉద్యోగి, అతను ఒక ఉద్యోగి సీనియర్ ఒక ఉద్యోగి జూనియర్ చెప్పేది బయో కెమిస్ట్రీ ఏదో చెప్తున్నాడు ఫార్మసీ వాళ్ళు, ఇద్దరు ఫార్మసీ వాళ్ళే. ఏమన్నానంటే ఈ అబ్బాయికి బాగానే చెప్తున్నారని మీరు అన్నాను. వెంటనే ఏమన్నాడు చెప్పమని ఆయన చెప్పే అవకాశం నాకు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నానని లేదా నేను ఎక్కడ చెప్తాను. ఆయన నాకు చెప్పే అవకాశం ఆయన ఇచ్చాడు అందుకు చెప్తున్నాను, అవకాశం నాకు ఇవ్వకపోతే నేను అక్కడ చెప్తాను. ఎంత సరళంగా ఉందో చూడండి, అది ఆ మాట ఎంత న్యాచురల్ గా ఉందో చూడండి, ఎంత బ్యూటీగా ఉందో చూడండి, ఆ మాట ఎంత సౌందర్యంగా ఉందో చూడండి. వారు నాకు చెప్పే అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్పగలుగుతున్నాను అన్నాడు. ఆ మాటలోని అందాలు చూడండి, వాక్యం కూడా దేవుడై ఉన్నది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల చూచి చింతించి మేలుందాకి పక్వము చేసి నీ వేలు బ్రోవుము అరుణాచల వన్ టచ్ ఈ జనఫ్, వన్ లుక్ ఈ జనఫ్, వన్ వర్డ్ ఈ జనఫ్. రామకృష్ణపరమహంస గారు వివేకానంద మొట్టమొదటి ఫస్ట్ మీటింగ్ సురేంద్రుడి ఇంటికాడ కలుసుకున్నారు, సురేంద్రుడు నరేంద్రుడు. ఆ సురేంద్రుడు ఏం చేసేవాడంటే రామకృష్ణపరమహంస గారి కంఫర్ట్ చూసేవారు. రామకృష్ణపరమహంస గారికి ఏం కావాలా, మజ్జిగ కావాలా, పెరుగు కావాలా, ఏదో కంఫర్ట్ చూసేవాడు సురేంద్రుడు. ఆ సురేంద్రుడి వాళ్ళ ఇంటికి తీసుకు అదే స్ట్రీట్ లో నరేంద్రుడు ఉంటాడు. ఆ సురేంద్రుడి ఇంటికి రామకృష్ణ తీసుకెళ్లాడు. రామకృష్ణపరమహంస గారు సంగీతం అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం. ఓ పాట పాడండి అన్నాడు కూర్చుని వాళ్ళకి. అప్పుడు సురేంద్రుడు ఏమన్నాడంటే ఈ కూర్చుని వాళ్ళకి ఎవరికి పాటలు రావండి, మా వీధిలో ఒక అబ్బాయి ఉన్నాడు వాడు బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, వాడు పాటలు బాగా పాడతాడు, వాడు మోసుకొస్తా అన్నాడు. ఈ సురేంద్రుడు వెళ్ళేటప్పటికీ నరేంద్రుడు ఇంటికాడ ఉన్నాడు. మా గురువు గారు వచ్చారు మా ఇంటికి, ఆయనకు పాటలు అంటే ఇష్టం, నాకు చేత కదా పాడతాను నువ్వు రా అని తీసుకొచ్చాడు. జస్ట్ ఉడికి అలా రామకృష్ణ అదే ఫస్ట్ పరిచయం. పరిచయం చేసినప్పుడు వీడు నరేంద్రుడు, వీడి పేరు నరేంద్రుడు, సురేంద్రుడు పరిచయం చేస్తాడు రామ. ఉడికి అలా చూశాడు జస్ట్, ఇంకా మనిషిని అలా చూశాడు. గత జన్మడి గుర్తొచ్చి లగట్ ఫస్ట్ సైట్ అంటారు, దాన్ని ఏమంటారు లవట్ ఫస్ట్ సైట్ అంటారు. అలా చూశాడు వీడికి జస్ట్ చూసి, గత జన్మలేదు వీడు నరేంద్రుడా పరిపూర్ణుడా అన్నాడు. వీడు నరేంద్రుడా పరిపూర్ణుడా, పరిపూర్ణుడే, ఆ పరిపూర్ణునే నువ్వు నరేంద్రుడు అని చెబుతున్నావయ్యా. ఆ గత జన్మలో ఏదో గుర్తులు వచ్చినాయి వాడు. ఆ జ్ఞానం యొక్క ప్రభావం, వన్ లుక్కీ జన, వన్ టచ్చీ జన, వన్ వరడీ జన. జ్ఞాని యొక్క అనుగ్రహం లేకపోతే మన బ్రెయిన్ కి మెచ్యూరిటీ రాదు, మన బ్రెయిన్ కి మెచ్యూరిటీ రాదు. తర్వాత ప్రాపంచిక వ్యామోహాలలోంచి బయటపడి ఈశ్వరుని పాదాల మీద మన మనసు నిలబట్టాలని కూడా గురువు దయ ఉండాలి. గురువు దయ లేకపోతే సాధ్యం కాదు. ప్రాపంచిక మన తెలివితేటల వల్ల మనం పెద్ద చేయలేం, మన తెలివితేటల వల్ల సిగరెట్ కూడా మానలేదు మనం. ప్రాపంచిక వ్యామోహాలలోంచి బయటపడి ఈశ్వరుడి పాదాల మీద మన మనస్సు నిలబట్టాలని కూడా గురువు అనుగ్రహం లేకపోతే సాధ్యం కాదు, అది కూడా సాధ్యం కాదు. నిన్న మనం ఫ్లేడర్ గారు వచ్చారు హైదరాబాద్ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫ్లేడర్ గారు ఆయన అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు అన్ని ఆయన చూస్తుంటారు కోర్టులో. ఆయన పరమాచారి పూర్వం ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు వారు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. స్వామి స్వామి మా ఇంటికి ఏం పేరు పెట్టుకోమంటారు అని అడిగారు పరమాచారి. ఇంకేం పేరు గురు కృప అని పెట్టుకోమన్నారు. ఇంటికి ఏం పెట్టుకుంటామంటే గురు కృప గురు పరమాచారి అని అర్థం అప్పుడే గారు గురు కృప అని పెట్టుకోసరి. ఆయనకి కేశవుడు అంటే ఇష్టం. అప్పుడేట గారికి మామూలుగా విష్ణు అన్న కేశవుడు అన్న ఇష్టం. మామూలుగా విభూతిని కొంచెం కొంకం ఇచ్చారట్లేదు పరమాచార్య గారు. విభూతి కొంక సర్వసాధారణ విభూతి ఇలా రాసుకుని కుంకం పెట్టుకుంటారు. అతని చేతిలో విభూతిని కొంత కుంకం ఇచ్చారు. ఏంటి విభూతి కుంకం ఇచ్చి అంతకుముందు ఆయన విభూతి రాసుకునే అలవాట్లేదు. అవి వెంటనే అన్నారటండి శివకేశ్వరి మధ్య ఇంత చదువుకుని లా చదువుకున్నావు శివకేశ్వరి మధ్య భేదం చూస్తున్నావా అన్నారట. నువ్వు చదువుకున్నదిలా నీకు డిస్క్రిమినేషన్ ఉండాలి కదా శివకేశవుని మీద భేదం చూస్తున్నా అంటే ఈ బూడిది ఇలా రాసుకో విభూతి అంటే ఐశ్వర్యం ఉండదు ఇలా రాసుకోవడానికి అనుమానిస్తున్నారు. అంటే అది నిలువు బొట్లు అంటే ఇష్టం ఉండదు. మామూలుగా శివకేశవుని మధ్య భేదం చూస్తున్నావు అయ్యా వీర్ర గారు శివకేశవుని మధ్య భేదం చూస్తున్నావా శివకేశవుని మధ్య భేదం కనిపిస్తుందా నీకు. ఉన్నది ఒకటంటే ఒక్కటే ఉన్నది ఒకటంటే ఒకటి ఒకటే ఒకసారి శివుడి వేషం వేసుకొచ్చింది ఒకసారి విష్ణు వేషం వేసుకొచ్చింది. ఉన్నది ఒకటంటే ఒకటని వేషాలు శివుడు ఒక వేషం కేశవుడు ఒక వేషం ఒకటే ఒకసారి ఆ వేషంలో వచ్చింది ఒకసారి ఈ వేషంలో వచ్చింది కానీ శివకేశవుడి మధ్య భేదం నీకు పోలేదా అంటే విభూతి ఇలా రాసుకోవడానికి అనుమానిస్తున్నారు ప్లేడర్ గారు. పరమాచార్య అన్నారు శివకేశవుడి మధ్య భేదం చూస్తున్నావా ఇద్దరు ఒకటే ఒకసారి అలా వచ్చారు ఇలా వచ్చారు వస్తూ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల పేరు దళపగనే పట్టి లాగితివి పేరుదల పగనే పట్టి లాగితివి నీ మహిమ కనుదురెవరు అరుణాచలం. నేనేమి యోగాభ్యాసాలు చేయలేదు బ్రహ్మజ్ఞానం గురించి శ్రవణం చేయలేదు అలా బ్రహ్మ పదార్థం అంటూ ఒకటి ఉందని నాకు తెలియదు. నేను అన్నదల్లా అరుణాచలం అన్నాను. ఒక్క జంప ఇంచవు అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి అసత్యంలోంచి సత్యంలోకి మృత్యువులోంచి అమృతత్వంలోకి ఒక్క జంప ఇంచి జంపే వాకింగ్ కాదు జంపే ఒక పేరు స్మరించాను అంత అయిపోయింది. జంపింగ్ ఇంక వాకింగ్ లేదు. అలా బ్రహ్మ పదార్థం అంటూ ఒకటి ఉంది. ఇది మనోదేహములతో సంబంధం లేకుండా ఒక చావు లేని సత్పదార్థం ఉందని కూడా అది తెలుసుకుని వరకు ఉందని నాకు తెలియదు అన్నాడు ఆయన. కనీసం శ్రవణం చేయలేదు దాన్ని. అది తెలుసుకో అది ఉంటే అది ఉందని తెలిస్తే కదా శ్రవణం మరణం చేయడానికి అది ఉందని కూడా నాకు తెలియదు. అంటే ఆ దేహానికి మరణం ద్వారా దేహానికి మరణానుభవం ద్వారా మరణం లేని వస్తువుని పొందాడు. దేహానికి మరణానుభవం వచ్చింది ఆ మరణానుభవం ద్వారా అమృతత్వాన్ని పొందాడు. అది ఉందని కూడా ఆయనకి తెలియదు. అప్పుడు అనుకున్నాడు ఏ దేహం చనిపోయింది దీన్ని శ్మశానంలో తీసుకెళ్తారు కాయ చేసినప్పుడు నేను పోవాలి కదా మరి నేను ఉండిపోయాను అంటాడు. అక్కడ వచ్చింది సబ్జెక్ట్ అంతా శరీరాన్ని శ్మశానంలో తీసుకెళ్తారు కాయ చేస్తారు మరి శరీరం పోయినప్పుడు నేను పోవాలి కదా శరీరం పోయిన నేను ఉన్నానేంటి ఆ ఉన్నది ఎవడు మనోదేహములతో సంబంధం లేకుండా ఈ శరీరంతో ఇసుమంతయ్య సంబంధం లేకుండా మామూలుగా సంబంధం లేకుండా కాదు ఈ శరీరంతో ఇసుమంతయ్య సంబంధం లేకుండా ఉన్నానే శరీరాన్ని కాయ చేసిన నేను ఉన్నాను సంగతి నాకు తెలుస్తానేంటి శరీరం శవం అయిపోయింది అదే దేహంతో ఇసుమంతయ్య సంబంధం నేను ఉన్నాను తెలుస్తానేంటి ఆ ఉండటం అనేది కొన్ని క్షణాల్లో అనుభవంలోకి వచ్చింది. అది మీరు చెప్పేది కాదు అనుభవం ఎందుకు వచ్చిందో మీరు చెప్పేది కాదు నేను చెప్పేది కాదు అది దేవరహస్యం. ఉపనిషత్తులో ఒక చక్కటి మాట ఉంటుంది ఆ ఈశ్వరుడు మనకి జ్ఞానం కావాలి మనకు జ్ఞానం కావాలంటే వచ్చేది కట్టింది. ఈశ్వరుడు ఎవరినైతే అనుగ్రహిస్తాడో వాణ్ణి ఆత్మజ్ఞానంతో అలంకరిస్తాడు. ఈశ్వరుడు ఎవడినైతే ఏ జీవునైతే అనుగ్రహిస్తాడో వాణ్ణి ఆత్మజ్ఞానంతో అలంకరిస్తాడు. ఊరికే మనకు డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. ఈశ్వర సంకల్పానికి శక్తి ఉంది కానీ నీ కోరికకి శక్తి లేదు. నువ్వు కావాలనుకోవచ్చు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలని డిజైర్కి స్ట్రెంగ్త్ లేదు. ఈశ్వరుడు శక్తి అంతా ఈశ్వరుడిదే. దేర్ ఇస్ ఈశ్వర. ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్ లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్. రోజు ముత్యాలు కురిసేయి, రత్నాలు కురిసేయి, అమృతం వర్షించింది ఈ గురువుగారి నోట. ఈ ఏడుకున్న అమృతం ఉన్నది, తీసుకున్న అమృతం ఉన్నది, దీన్ని వ్యాఖ్యానించడానికి రోజులు చాలవు, నెలలు చాలవు, ఏళ్లు కావాలి. ఇందాక వారు రెండు మాటలు చెబుతుంటే, కర్మయోగం చెబుతుంటే ఆయనే వచ్చి ఈ నోట పలికిస్తున్నారని నా అభిప్రాయం కలిగింది. ఆఖరి మాట చెబుతుంటే ఆయనే ఈయన అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది అని ఆ సిద్ధాంతం మళ్లీ చిట్ట చివరబడి, ఈశ్వరానుగ్రహం వల్లనే ఏదైనా జరగాలి కానీ దేనివల్ల జరగదు, నీ ప్రయత్నం నువ్వు చేయి, ఈశ్వర అనుగ్రహం దానంతా నడుస్తుంది అని వారు తీతుబిట్ట కథ ఒకటి చెప్పారు. చాలా అద్భుతమైన కథ అది, ఎప్పుడో గురువుగారు చెప్పే ఉంటారు, మళ్లీ చెబుతారు. ఇట్లాంటి సన్నివేశాన్ని కలగజేసింది మహర్షి మళ్లీ నాతోటి అన్నారని అనుకుంటున్న భావన. 47-48 సంవత్సరాలు అయిందో అయి నువ్వు నన్ను చూసి మాట వినిపించాలని కోరేవు, ఈ ద్వారా వినబోయి నన్ను అన్నారని అనుకుంటున్నాను. జై సద్గురు నాన్నగారికి, జై సద్గురు నాన్నగారికి, జై సద్గురు నాన్నగారికి.